చేతనే కాదు, బుద్ధి చేత ఆత్మవస్తు ఒకటి ఉన్నదని తెలుసుకుని దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని గుర్తు. అందుకని ఆ పర్వత శిఖరం మీద ఉండి అథ వైఢూర్య వర్ణేషు శాద్వలేషు మహాబల ధీర సలిలకల్పేషు విచచార యథాసుఖం. ఎంత జ్ఞాని కూడా యజ్ఞదాతరితే శ్రేష్ఠ, శ్రేష్ఠుడైన వాడు ఎలా ప్రవర్తిస్తాడో లోకం అలా ప్రవర్తిస్తుంది. స్వామి బయలుదేరే ముందు నమస్కారం చేశారు. స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చంజలిం కృత్వా చకార గమనేమతిం. బయలుదేరుతున్నారు కనుక సూర్యభగవానుడికి నమస్కారం చేశారు. ఏమి సూర్యుడికి నమస్కారంతో ప్రారంభం చేయడం ఎందుకు? తను ఏ పని చేసినా తనకన్నా ఎత్తులో సింహాసనం మీద తన గురువు కూర్చుని వారి అనుగ్రహము ప్రసరిస్తుంటే తానీ పని చేస్తున్నానని తను లౌకికమైన భోగమనుభవించినా శాస్త్రమనుభవించినా జ్ఞానమును పొందినా భక్తిని పొందినా ఇది మా గురువుల కటాక్షమని చెప్పుకుంటారు. అందుకని దేనికైనా ముందు ప్రార్థన గురు ప్రార్థనతో ప్రారంభం. హనుమ అంతటి వారు కూడా అందుకని స సూర్యాయ, తనకి గురువు సూర్యుడు కనుక సూర్య ప్రార్థనతో ప్రారంభం చేశారు. స సూర్యాయ మహేంద్రాయ, సమస్త లోకములకు పాలకుడు మహేంద్రుడు కనుక స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే. పవనాయ అంటే తన తండ్రి అయినటువంటి వాయువుకి నమస్కారం చేసి, స్వయంభువే బ్రహ్మగారికి నమస్కారం చేసి, పవనాయత్మయోనయే మహానుభావుడు భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనేమతిం. సమస్త భూతములకు నమస్కరించి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడం కోసమని మహేంద్రగిరి పర్వత శిఖరముల మించి బయలుదేరుతున్నారు. అలా బయలుదేరుతూ అంజలిం ప్రాముఖ కుర్వన్ పవనాయాత్మయోనయే తదో అవృతే గంతుం అని ఒక్కసారి బయలుదేరుతూ ముందు తూర్పు దిక్కుకు తిరిగి అంజలిం ప్రాముఖ కుర్వన్ పవనాయాత్మయోనయే తదోహి వవృతే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. దక్షిణ దిక్కుకి ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఒక్కసారి తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేశారట. అంటే తాను ఏ ఉపాసన చేసినా ఏ పని మొదలు పెట్టినా తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేసి పని ప్రారంభించడం అనేటటువంటిది సత్సాంప్రదాయము కనుక స్వామి హనుమ కూడా మొట్టమొదట తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేసి అక్కడ నుంచి బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. సిద్ధపడుతూ ఆ స్వామి ఒక్కసారి ఆ రెండు పాదములతోటి గట్టిగా నొక్కారట పర్వత శిఖరాల్ని. ఎందుకని? ఆ వీర్యాన్ని పుంజుకుని పర్వత శిఖరముల నుంచి పైకి లేవాలి. అందుకని సచచాలా చలశ్చాపి ముహూర్తం కపిపీడిత స్తరూణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాపయత్ అంటారు. ఆ పర్వత శిఖరములను గట్టిగా పీడించేసరికి ఆ పర్వతముల మీద ఉన్నటువంటి చెట్లన్నీ కదిలిపోయేట, కదిలి చెట్లకు ఉన్నటువంటి పువ్వులన్నీ రాలేట. ఆ రాలడంలో హనుమ యొక్క శరీరం మీద పడ్డాయేమో పుష్పములతో కూడినటువంటి కొండ అన్నట్టుగా శోభించారట. గిరినా పీడ్యమానేన పీడ్యమానాని పర్వత ఆ ఒక్కసారి గుహావిష్టాని భూతాని వినే దుర్విక్రుతైశ్వరై గట్టిగా నొక్కేసరికి ముందు చెట్లు కదిలాయి, ఆ తర్వాత ఆ కొండలో ఉన్నటువంటి గుహలు మూసుకుపోయేట, అందులో ఉన్నటువంటి క్రూరములైనటువంటి మృగములు బయటికి పారిపోదామని బయటికి వస్తున్నాయి. వస్తుండగా సగం సగం శరీరాలు బయటికి వచ్చాయి, సగం సగం శరీరాలు లోపలున్నాయి. ఆ గుహలు నొక్కుకుపోయి నొక్కుకుపోతే తమ నడుము లోపలుండిపోయింది, మిగిలినది బయటికి ఉండిపోయింది. అవి వికృతమైనటువంటి భయంకరమైనటువంటి గర్జనలు చేస్తున్నాయిట. తాస్తథా సవిషైస్త కుపితైస్తైర్ మహాశిలాహ జజ్జలు పవకో దీప్త బిబిదుశ్చ సహస్రధ అంటారు. ఇంకా గట్టిగా నొక్కారట, నొక్కేసరికి పాములు పడుకునేటటువంటి కలుగులు కూడా మూసుకుపోయేట. అందులో ఉన్నటువంటి భయంకరమైనటువంటి సర్పములు కలుగులు మూసుకుపోతున్నాయన్న భయం చేత బయటికి రావడానికి ప్రయత్నం చెయ్యడంలోనే కలుగులు మూసుకున్నాయి. సగం శరీరాలు లోపలుండిపోయి సగం శరీరాలు బయటుండిపోయి ఉండిపోవడంలో వాటికి ఆగ్రహం వచ్చి పడగలు విప్పి అక్కడ ఉన్నటువంటి రాళ్ళని కాట్లు వేసేట, వాటి నోట్లో ఉండేటటువంటి అగ్నిహోత్రం లాంటి విషంతో రాళ్ళని కాట్లు వేసేయేమో మహేంద్రగిరి పర్వత శిఖరములన్నీ అగ్నిహోత్రంతో అంటుకున్నాయిట. అంత అంటుకుని అగ్నిహోత్రంతో కాలిపోతున్నప్పటికీ కూడా అక్కడ అనేకమైనటువంటి ఔషధులున్నాయి. యాని ఔషధ జాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం నశేకుష్యమితుం విషం. విషమును పారద్రోలగలిగినటువంటి అనేకమైన ఔషధులు ఉన్నప్పటికీ కూడా ఆ కాట్లు వేసినటువంటి కాట్లలోంచి పుట్టినటువంటి విషాన్ని అగ్నిహోత్రాన్ని అవి చల్లార్చలేకపోయేట. అంత భయంకరంగా మహేంద్రగిరి పర్వత శిఖరములన్నీ అగ్నిహోత్రం అంటుకున్నాయి. అదే సమయంలో విద్యాధురులందరూ వచ్చి తమ భార్యలతో కలిసి పర్వత శిఖరాల మీద కూర్చుని బంగారు పాత్రలలో పాయసాన్ని తెచ్చుకుని తాము తింటున్నారు, భార్యలకి పెట్టి రమిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఆ పర్వత శిఖరములు కదిలిపోయాయి. కదిలిపోయేటప్పటికీ దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయ అని సహితాస్తస్తురాకాశే వీక్షాంచక్కుశ్చ పర్వతం, ఒక్కసారి ఆ పర్వత శిఖరములను వదిలిపెట్టేసి అప్పటి వరకు తెచ్చుకున్నటువంటి బంగారు పాత్రల్ని కూడా వదిలేసి భార్యల చేతులు పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయారట. ఎగిరిపోయి అక్కడి నుంచి బద్దలైపోతున్న పర్వత శిఖరాల్ని చూస్తున్నారట. ఏమి ఆశ్చర్యం! రామార్థం వనరార్థం చికీర్షం కర్మ దుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రప్తుమిచ్చతి. ఇవాళ స్వామి హనుమ తన కోసమని స్వార్థంతో కాదు, వానరజాతి ప్రతిష్ట నిలబెట్టడం కోసం, రామచంద్రమూర్తి యొక్క కార్యం కోసం ఇంత దుష్కరమైనటువంటి పని చేస్తున్నారు. పర్వత శిఖరములు బ్రద్దలైపోతున్నాయి, అగ్నిహోత్రం ప్రబలుతోంది. ఎంత గొప్ప పని చేస్తున్నారు స్వామి అని కనురెప్ప వెయ్యకుండా ఆశ్చర్యంతో దేవతలు, సిద్ధులు, ఋషులు, పన్నగులు అందరూ ఆకాశంలో నిలబడి చూస్తున్నారట. అటువంటి సమయంలో ఆ స్వామి ఇంకా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఉండి దుదివేచ సరోమాణి చకంపే చాచలోపమహ ననాథ సుమహానాథం సుమహాని వతో యదహ అని ఒక్కసారి బాహూ సంస్తంభయామాస మహాపరిగ సన్నిభౌ సపాదచ కపిక్కట్యాం చరణౌ సంసుకూచచ ఇంకా ఎగరడానికి సిద్ధపడిపోతున్నారు. రెండు పాదములను గట్టిగా ఊంచారట పర్వతం మీద, రెండు చేతుల్ని తెచ్చి ముందుకు పెట్టి పరిగలు బిగించినట్టు బిగించారట. చెవులు రెండింటినీ నిక్క పొడిచి పైకెత్తారట. మార్గం ఆలోకయందూరాదుర్ధం ప్రణిహితే క్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. భ్రూమధ్యమునందు దృష్టిని నిలబెట్టి ఆకాశం వంకనే దృష్టి పెట్టి చూస్తున్నారట. నడుము సన్నం చేశారట, హృదయంలో ప్రాణవాయువుని బాగా కుంభించారట, తొడలలోకి వీర్యాన్ని పుంజుకున్నారట. ఇంకా ఎగరడానికి సిద్ధపడి వెనక్కి ముందుకి ఊగి పాదములలోంచి శక్తిని పుంజుకుని పైకి లేవడానికి సిద్ధంగా ఉన్నారట. అటువంటి పరమ తేజోవంతమైనటువంటి స్వరూపాన్ని కింద నుంచి కొన్ని కోట్ల వానరములు చూడలేక నమస్కరిస్తూ చూస్తున్నాయట. అహో ఏమి కార్యం రా, ఏమి స్వామి భక్తి రామ స్వామిది, ఇంత దుష్కరమైన కార్యం చేస్తున్నారని, 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళడమా అని దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు వీళ్ళందరూ ఆకాశ మార్గంలో నిలబడి ఆ హనుమ యొక్క ప్రయాణాన్ని తిలకిస్తున్నారట. ఆ స్వామి ఎగరడానికి సిద్ధపడుతూ ఒక్కసారి కిందకి చూశారు. చూసేసరికి కొన్ని కోట్ల వానరములు తన మీదే ఆశ పెట్టుకుని ఆయన వంక చూస్తున్నాయి. చూశారు, యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్త గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షస రాజేన మనయిష్యామి రావణం సర్వధా కృత కార్యోహామే స్వామి సహసీతయా. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, ఎలా బయలుదేరుతాను? యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ, అంతటి తేజోవంతుడికి, అంతటి జ్ఞానికి, అంతటి యోగి పొంగవుడికి ఆ స్వామి హనుమ యొక్క భక్తి చూడండి. ఆయన అంటారు, నేను ఎలా బయలుదేరుతున్నానో తెలుసా? రామచంద్రమూర్తి తన చేతిలో పట్టుకున్నటువంటి బంగారు కోదండములో సంధింపబడి విడిచిపెట్టబడినటువంటి బంగారు బాణము వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళి లక్ష్యం మీద ఏ విధంగా పడుతుందో అలా బయలుదేరి వెడుతున్నాను. రామచంద్రమూర్తి కోదండంలో ఒకసారి బాణాన్ని సంధించి విడిచిపెడితే అది బాణం యొక్క శక్త, రామచంద్రమూర్తి యొక్క శక్త, రాముడి శక్తి బాణంలోకి ప్రవేశించి ఆ బాణము లక్ష్యం మీద పడుతుంది. అలా ఇవాళ నేను 100 యోజనముల సముద్రమును దాటి ఆవలి ఒడ్డుకు వెడుతున్నానంటే అది నా శక్తి కాదు, ఎవరి శక్తి? యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ, అదిగో మా స్వామి రామచంద్రమూర్తి యొక్క శక్తిని నేను పొంది ఇవాళ సముద్రాన్ని దాటడానికి బయలుదేరుతున్నాను. ఒకవేళ నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేనై వేగేన గమిష్యామి సురాలయం, ఒకవేళ నాకు అక్కడ లంకాపట్టణంలో సీతమ్మ తల్లి దర్శనం కనుక కలగకపోతే అక్కడి నుంచే బయలుదేరి స్వర్గలోకానికి ఎడతాను, అన్ని లోకములు వెతికేస్తాను. ఒకవేళ నాకు సీతమ్మ తల్లి జాడ దొరకలేదా, మళ్ళీ తిరిగి లంకాపట్టణానికి వస్తాను. వచ్చి బద్ధ్వా రాక్షస రాజేన మనయిష్యామి రావణం సర్వధాకృత కార్యోహామే స్వామి సహసీతయా. ఆ 10 తలల రావణాసురుడు ఈ భుజాదండమునకు ఒక పురుగు, వాణ్ణి కట్టి చేతిలో పట్టి తెచ్చి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదారవిందముల యందు పారేస్తాను. వాడు ఆనాడు నిజం చెప్తాడు, సీతమ్మ తల్లిని ఎక్కడ దాచాడు, ఇది ధృతి అంటారు. తాను బయలుదేరే ముందు ఎంత దుష్కరమైన కార్యము మీద బయలుదేరినా ఆ స్వామిలో ఉన్నటువంటి పట్టుదలకి ధృతి అని పేరు అని బయలుదేరడానికి సిద్ధపడ్డారట. ఉరు వేగోద్ధతా వృక్షాముహూర్తం కపిమన్వయం ప్రస్థిత దీర్ఘమధ్వానం స్వబంధు విభవాంధవాహ. స్వామి ఆ పర్వత శిఖరముల మించి ఒక్కసారి పైకి లేచేసరికి ఆయనతో పాటుగా మహేంద్రగిరి పర్వత శిఖరముల మీద కొన్ని కోట్ల సంవత్సరముల నుంచి పెరిగినటువంటి మానులు కలిగిన చెట్లు ఆయన తొడల వేగాన్ని అనుసరించి కూకటి వేళ్లతో పైకి పెళ్లగింపబడి కొంత దూరం వెళ్లి సముద్రంలో పడిపోయేట. తేలికైన చెట్లు చాలా దూరం వెళ్ళేట, బరువైన చెట్లు తొందరగా పడిపోయేట. చెట్టుని శరీరంతో సంకేశిస్తారు. సంసారము బయట ఉండదు, సంసారము లోపలుంటుంది. ఎన్ని పరిచయాలు, ఎంతమందితో అనుబంధాలు, ఎంతమందితో మమకారాలుంటే అంత సంసారం ఇక్కడ ఉండొచ్చు. ఎంతమందితో ఉన్నా ఇక్కడ ఏమీ లేనటువంటి వాడు, ఇక్కడ సర్వేశ్వరుడికి ఒక్కడికే స్థానం ఇచ్చినవాడు, లోపల ఎక్కువ మంది అవుతున్న కొద్దీ భగవంతుడికి ఇరుగ్గా ఉంటుంది. లోపల ఎంత ఖాళీగా ఉంచితే సర్వేశ్వరుడు అంత హాయిగా కూర్చుంటాడు. ఎక్కడ మనం ఉంటాం, వాళ్ళ ఇంటికి వెడితే కాస్త హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఆ గదులు అవి కాస్త సౌఖ్యంగా ఉంటాయి, వాళ్ళ ఇంట్లో దిగుదాం, వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అంటాం, కానీ ఒకే గది అందులో 70 మంది ఉన్న చోట పోయి రుగ్గా ఉంటుంది అంటాం కదా. ఆ సంసారం బయట ఉండదు, ఇక్కడ ఉంటుంది. సంసారము ఎంత పెరిగిపోతే అంత బరువు. అందుకని సంసారమునందు మగ్నమైనటువంటి వాడు మహాత్ములని అనుసరించి వెళ్ళలేడు. సంసారమునందు మగ్నుడు కానివాడు ఒక్క మాట చాలు వాణ్ణి మార్చేయడానికి. తులసీదాస్ గారు ఎంతలో మారిపోయారండి, ఒక్క మాట అంది భార్య. అర్ధరాత్రి వేళ ఇంత వర్షం పడుతుంటే అరణ్యంలో బయలుదేరి పావులు తేళ్లు చూసుకోకుండా 20 రోజుల క్రితం పెళ్ళైనటువంటి ఈ శరీరం నీ శరీరం కన్నా కొద్ది మార్పులు పొందింది, దీని ఎందు తాదాత్మ్యతతో ఇంత రాత్రి వేళ అరణ్యంలో ప్రయాణించి నా కోసం పరిగెత్తుకొచ్చావా, 5 గంటలు పరిగెత్తి 5 నిమిషాలు ఇంత ఆర్తితో ఎప్పుడైనా భగవంతుడి ప్రార్థన చేస్తే నువ్వేమైపోదువో అంది. వెంటనే మెట్లు దిగి కాశీ వెళ్ళిపోయారు. అంతే, తులసీదాస్ గారు రామాయణం ఇవ్వలా, ఒక్క మాట ఎవరిని ఎంతసేపట్లో మారుస్తుందో ఎవరికి తెలుసు. సిద్ధేంద్ర యోగిని పిలిచి గురువుగారు అన్నారు, ఏ నువ్వు అసలు మౌనంగా ఉండవా, మాటలు తప్ప అన్నారు. అంతే, ఆనాటి నుంచి ఇంకా సదాశివ బ్రహ్మేంద్రులు మాట్లాడలేదు. కాబట్టి ఏ మాట ఎవరికి ఎప్పట్లో మార్పు తెస్తుందో ఎవరికి తెలుసు, కానీ మార్పు తేవడానికి ఇక్కడ ఖాళీ ఉండాలి. ఈ సంసార మగ్న సంసారమునందు ఉండవద్దని ఎవరూ చెప్పలేదు. సంసారమునందుండి లోపల పరమేశ్వరుణ్ణి పెట్టుకున్నవాడు మహాత్ముల్ని తొందరగా అనుసరించగలడు. అందుకని బరువైన చెట్లు ముందు పడిపోయాయి, తేలికైన చెట్లు చాలా దూరం వెళ్ళగలిగాయి. అలా ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నటువంటి హనుమ యొక్క నేత్రములు చూస్తేట ముందు నుంచి, అసలు ఆయన్ని చూస్తుంటేనే చిత్రమైనటువంటి పదప్రయోగం చేశారు మహర్షి. పిబన్నివ బభౌ చాపి శోర్మిమాలం మహార్ణవం పిపాస రివచాకాశం దదృశేష మహాకపిహి అన్నారు. ఆయన్ని చూస్తే ఆకాశ మార్గంలో వెడుతున్నాడా, ఈ సముద్రాన్ని తాగేస్తున్నాడా అన్నట్టుగా ఉన్నారట ఆయన. ఎట్లా వెడుతున్నారు, ఆకాశ మార్గంలో వెడుతున్నారు, కిందేముంది సముద్రం ఉంది, సముద్రంలో ఏమున్నాయి మొసళ్ళు ఉన్నాయి, ఇందులో ఎవరుంటారు, సంసారమునందు మగ్నులైన వాళ్ళు సంసారంలో ఉంటారు. ఎవరొచ్చి పట్టుకుంటారు, నీటి అడుగు నుంచి వస్తుంది మొసలి, వచ్చి కాలు పట్టుకుంటుంది. ఒకసారి మొసలి వచ్చి కాలు పట్టుకుందా, తిరగడానికి అలవాటు పడిపోయినటువంటి కాలు తిరగడం మానేస్తుంది, వెళ్ళి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటాడు. ఇంకా తర్వాత ఇంకా అక్కడ నుంచి ఇంకా మళ్ళీ తిరిగి రావలసిన అవసరం లేనటువంటి ప్రదేశానికి, అయ్యో పాపం ఇన్నాళ్ళు తిరిగాడురా, ఇక వీడు తిరగడని వాడికి బహుమానంగా ఒక కొత్త చాప, గడ్డి, 4 కర్రలు, 4 వాహకులు వచ్చి తీసుకుపోతారు. ఇక మళ్ళీ ఆ శరీరం తిరగడానికి రాదు. అందుచేత సంసారమునందున్నటువంటి వాణ్ణి పట్టుకోవడానికి మొసళ్ళుంటాయి. ఆకాశ మార్గమునందు వెళ్ళిన వాడికి ఆకాశం అంటే నిజంగా ఆకాశం అని కాదు, ఆ అంటే ఆ అంటే శ్రీ మహావిష్ణువు పరబ్రహ్మము, కాశ్ అంటే అంతటా ప్రకాశించినది, అంతటా ఉన్నటువంటి పరబ్రహ్మము కన్నా భిన్నముగా ఏదీ లేదు, ఇక్కడున్నది బ్రహ్మమే, ఆ బ్రహ్మము దీన్ని తొడుక్కుంది, తొడుక్కున్నటువంటి పంచ నేను ఇలాగే ఉండిపోతాను, ఈ పంచతో ఇంటికి వెళ్ళి పంచి విప్పేస్తాను, లుంగి కట్టుకోవచ్చు. అంతేగాని అయ్యో పంచ సుందరకాండ మొదటి రోజు ఉపన్యాసం చెప్పావు నిన్ను ఇప్పడమా అని 10 రోజులు దీన్నే కట్టుకు కూర్చుంటే మా ఆవిడ కూడా నువ్వు వేరే గదిలో కూర్చో అంటుంది వాసన వచ్చి. అందుకని దీన్ని పట్టు కూర్చుంటామా, దీన్ని ఎందు మగ్నత పెట్టుకుంటామో పెట్టుకో, కానీ శరీరమునందు మగ్నత పెట్టుకుంటాం. దీన్ని ధరించింది ఆత్మ అన్నవాడికి ఆత్మకి చావు లేదు, పుట్టుక లేదు. రమణులకి పుండు పుట్టి నెత్తురు కారిపోతుండేది, ఇలా రక్తం ధార కింద కారిపోతుంటే చూసిన వాళ్ళందరూ భగవన్ అదేమిటండి అలా రక్తం కారిపోతోందనేవారు. రక్తం కారుతోందా? ఇది ఎర్ర శమంతకమణి, చూసారా ఎర్ర బంగారాన్ని పెడుతోంది ఎలా కారుతోందో అనేవారు. భగవన్ మీకు పుండు పుట్టింది అనేవారు. నాకు పుండు పుట్టడం ఏమిటి? నాకు పుండు పుట్టదు, నా పుండుకి పుండు పుట్టింది. ఇదే పుండు బాధ పెట్టడానికి వచ్చింది, దీనికో పుండు పుట్టింది. మళ్ళీ నాకు పుండు పుట్టింది అనకండి, నాకు పుండు పుట్టదు, నేను వెళ్ళడానికి చోటు లేదు, నేను ఎప్పుడూ అంతటా ఉన్నాననేవారు భగవన్. ఆ స్థితిలో నిలబడడం చాలా కష్టం. అదిగో అలా ఉన్నవాడు ఆకాష్ అంతటా ఉన్నటువంటి పరబ్రహ్మమునందు చరిస్తున్నాడు ఆయన. అందుకని పిబన్నివ బభౌ చాపీ సోర్మిమాలం మహార్ణవం పిపాస రివచాకాశం తదృశేష మహాకపి ఉరు వేగోద్ధతా వృక్షాముహూర్తం కిపిమన్వయం ప్రస్థితా దీర్ఘమధ్వానం సుబంధు బాంధవాహ తస్య విద్యుత్ ప్రభాకారం వాయు మార్గానుసారిణం నయనే విప్రకాశే పర్వతస్థా విమానలం అంటారు. బాగా చీకటిగా ఉన్నప్పుడు దూరంగా ఉండేటటువంటి రెండు పర్వత గుహలలో పెద్ద పెద్ద జ్యోతుల్ని వెలిగిస్తే ఆ రెండు జ్యోతులు వెలుగుతూ ఎలా కనపడతాయో ముందు నుంచి చూస్తే స్వామి హనుమ యొక్క పచ్చటి నేత్రములు అలా కనపడుతున్నాయిట. ఒక పక్కకొచ్చి చూస్తే ఆయన తోక ఇలా పైనుంచి లేచి ఆయన తలకి తగులుతూ ఆకాశంలో ఏర్పడిన ఇంద్రధనస్సులో ఉందిట. వెనక్కి వచ్చి చూస్తే బద్దలైనటువంటి జేగురు పర్వతం ఎలా ఉంటుందో అలా ఎర్రటి పృష్ఠభాగంతో ఉన్నారట. అటువంటి హనుమ వెళ్ళిపోతుంటే తిమివక్ర జుషాహ కూర్మాహ దృశ్యంతే విరుతాస్తథ వస్త్రాపకర్షకేణేవా శరీరాణి శరీరిణాం. రాత్రి నిద్రపోయినటువంటి వ్యక్తికి శరీరం మీదకి పెద్ద గాలొచ్చి ఒంటి మీద ఉన్నటువంటి బట్ట పైకి లేచిపోతే లోపల ఉన్నటువంటి అవయవములు పైకి కనపడినట్టు సముద్రం మీద హనుమ వెళ్ళిపోతున్నప్పుడు ఆయన తొడల వేగం చేత నీటిని చాప కింద చుట్టి పట్టుకుపోతూ ఉంటే అప్పటి వరకు నీటి లోపల దాక్కుని పైకి కనపడనటువంటి పెద్ద పెద్ద మొసళ్ళు ఎండ్రకాయలు తాబేళ్లు పాములు అన్నీ ఒక్కసారి అలా కనపడ్డాయిట. అలా కనపడితే ముఖం నాసికయా తస్యా తామ్రయా తామ్రమాభవ్ సంధ్యాయా సమభిస్పృష్టం అంటారు మహర్షి. ఆ సంధ్యాకాలమునందు మెరిసేటటువంటి సూర్యబింబము ఎంతటి ఎర్రటి కాంతితో మెరిసిపోతుంటుందో అటువంటి ముక్కుతో ప్రకాశిస్తున్నారట. అలా స్వామి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోతున్నటువంటి హనుమని ఎన్ని భంగిమలు వర్ణించారో. సముద్ర కెరటములు పైకి లేచి ఆయన వక్షస్థలానికి తగులుతున్నాయిట. ఏమిట్రా ఇంత ఆశ్చర్యమని దేవతలు చూసి ఒక్క గరుడు ఇలా వెళ్ళిపోతుండగా చూశాం, ఇంకా చిత్రం ఏమిటో తెలుసా అండి? సముద్రం పైకి లేచిపోయిందిట ఆయన తొడల వేగానికి. లేచిపోతే లేచిపోయినటువంటి సముద్ర కెరటంతో పాటుగా పెద్ద పెద్ద పాములు పైకి లేచాయిట. లేచి హనుమ వంక చూసి అనుకున్నాయిట, ఆతత పక్షమారుత రజకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణవుండు. ఆ గరుత్మంతుడు తన రెక్కలతోటి సముద్రాన్ని కదిపేసి లోపల ఉన్న పెద్ద పెద్ద పాములు బయటి కొట్టేటట్టు చూసి తన ముక్కుతో కొట్టి పట్టుకుపోతుంటాడు. అలా గరుడు వచ్చాడేమో అనుకున్నాయిట పావులు. అలా స్వామి హనుమ ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారట. వెళ్ళిపోతుంటే అక్కడే సముద్రుడు చూశాడు. చూసి తనలోనే దాక్కున్నాడు మైనాక పర్వతం. మైనాక పర్వతం అంటే బ్రహ్మాండమైన బంగారు పర్వత శిఖరములతో ఉంటుంది. అది సముద్రంలో ఉంది. దాని వంక చూశాడు. చూసి ఒక చిత్రమైన విషయం చెప్పాడు. అహం ఇక్ష్వాకునాథేన సగరేణ వివర్తత ఇక్ష్వాకు సచివశ్చాయం నవసీదితుమర్హసి. నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగరుడనేటటువంటి చక్రవర్తి యొక్క కారణం చేత ఏర్పడ్డాం. ఎందుకని ఆ సగరుడికి 60,000 మంది కుమారులు, వాళ్ళని సగరులు అని పిలిచారు. వాళ్ళు వాళ్ళ తండ్రి గారు చేసేటటువంటి యజ్ఞాశ్వాన్ని ఎవరో ఎత్తుకుపోతే అది పాతాళలోకంలో ఉందేమోనని చూడడం కోసమని గుణపాలు పారలు పెట్టి భూమిని తవ్వేశారు. తవ్వేస్తే అప్పుడు పడినటువంటి గోతుల్లోకి వచ్చి నిలబడినటువంటి నీళ్లకి సాగరములని పేరు. సగరులు తవ్వినటువంటి గోతుల్లోకి వచ్చి నీళ్లు నిలబడ్డాయి కనుక సాగరములని పిలిచారు. మేమేర్పడడానికి కారణం ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగరులు. అటువంటి సగర చక్రవర్తి చేత మేము ఏర్పడ్డాం. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామకార్యం మీద ఇవాళ హనుమ వెడుతున్నారు. అందుకని ఆయన కార్యం మీద వెడుతున్నాడు కాబట్టి మనం ఆయనకి కృతజ్ఞతాపురస్సరంగా ఆయనకి కావలసినటువంటి విశ్రాంతినిచ్చి కొద్దిగా కందమూల ఫలాలనిచ్చి పంపించడం మనకి శ్రేయోదాయకం. ఎందుకు శ్రేయోదాయకం? కర్తవ్యం అకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. మహాత్ములైనటువంటి వారికి కోపము ఎందుకు వస్తుందంటేట, చేయవలసినటువంటి పనిని చేయవలసిన సమయంలో చేయకపోతే వస్తుందిట. భాగవతంలో చెప్తారు అష్టమస్కంధంలో, ఇంద్రజుమ్న మహారాజు గారు పర్వత శిఖరం ఎక్కి కూర్చున్నారు అష్టాక్షరి మహామంత్రం చేస్తూ. అగస్త్యుడు వచ్చాడు, లేవలేదు, అర్ఘ్యపాద్యాదులనివ్వలేదు. ఒకనాడా నృపుడచ్చుతున్ మనములో ఊహించుచున్ మౌనియై ఎకలంక స్థితియున్నచో కలశజుండచ్చోటికి వచ్చి లేవక పూజింపకయున్న మౌనికని నవ్యక్రోధుడై మూఢా లుబ్ధ కరీంద్రోత్తమ యోని పుట్టుమని శాపం బిచ్చ భూవల్లభ అన్నారు. చెయ్యవలసినటువంటి పనిని చేయవలసినటువంటి సమయంలో చెయ్యకపోతే దానివల్ల అపారమైన పాపం వస్తుంది. వీడు పాపాన్ని మూట కట్టుకుంటున్నాడని మహాత్ములకి కోపం వస్తుంది. అందుకని స్వామి హనుమ పైన వెడుతున్నారు, నువ్వు వెంటనే లేచి ఆయనకి ఆతిథ్యమి. నువ్వెందుకు ఇవ్వాలి? సముద్రపు నీరు ఉప్పు, అది తాగడానికి పనికిరాదు. వానరములకు ఏదిష్టం? పర్వత శిఖరములని, పెద్ద పెద్ద చెట్లని, చెట్లకున్న పళ్ళని, తేనె పట్లని, అందులోంచి వస్తున్న తేనెని చూస్తే వానరములు ప్రీతి చెందుతాయి. ఒక్కసారి నీ మీద కూర్చుంటారు స్వామి, కాస్త తేనె తాగుతారు, రెండు పళ్ళు తింటారు, అప్పుడు బయలుదేరుతారు. మన పని మనం చేసినట్టు అవుతుంది. నువ్వు లే, నువ్వెందుకు లేవగలవు? ఎక్కడో సముద్రంలో ఉన్న పర్వతం పైకి లేవడం ఏమిటి అని అనుమానం వస్తుందేమో అని సగరుడు చెప్తున్నాడు. నువ్వు పాతాళ శాప్రమేయస్య ద్వారం ఆవృత్య తిష్టసి తిర్య కూర్ధ మదశ్చైవ శక్తిస్తే శైలవర్ధితం. పూర్వం ఈ పర్వతములన్నింటికి రెక్కలుండేవి. రెక్కలున్నాయి కదా అని పర్వతాలు ఎగురుతూ వెళ్ళి తమకి కావలసిన చోట దిగేవి. ఓ పర్వతం వచ్చి కాకినాడ మీద దిగింది అనుకోండి, ఎంత పరమ ప్రమాదకరమైనటువంటి పని జరుగుతుంది. అందుకని మహర్షులు జనులు అందరూ గోల పెట్టి ఏడ్చారు. ఆనాడు ఇంద్రుడు ఏం చేశాడుంటే వీళ్ళకి రెక్కలుంటే ఎగురుతున్నారని తన వజ్రాయుధం బట్టి అన్ని పర్వతాలకి రెక్కలు కోసేశాడు. మైనాక పర్వతానికి కూడా రెక్కలున్నాయి, కానీ వజ్రాయుధం వచ్చి తన రెక్కలు కోసేస్తుందేమో అనని భయపడి పైకి లేవలేకపోయింది. ఎంతటి వాడైనా నేనింతటి వాణ్ణి, నేనింత గొప్పవాణ్ణి అంటాడు. నిజంగా తనకి కష్టం వచ్చిందనుకోండి తన శక్తి తాను మరిచిపోయి అయ్యో అయ్యో అని ఏడుస్తూ కూర్చుంటాడు. అప్పుడు ఇంకొకడు వచ్చి సాయం చెయ్యాలి. అందుకని ఇలా గుండెలు బాదుకుని నా అంతటి వాణ్ణి నేను అనకు. పరమాత్మ ఎప్పుడో అప్పుడు పరీక్ష పెడతారు. అందుకని ఇంతమైనా కూడా రెక్కలున్నా ఎగరలేకపోయాడు. అప్పుడు వాయుదేవుడు వచ్చి నిన్ను తీసుకెళ్లి నేను దాస్తానని ఎత్తి తీసుకెళ్లి సముద్రంలో పారేశాడు. కనపడకుండా సముద్రంలో పడ్డాడు. పడ్డం ఎక్కడ పడ్డాడు? రాక్షసులు పాతాళ లోకంలోంచి చీకటి పడ్డాక భూలోకంలోకి వచ్చేవారు. సముద్ర మార్గంలోంచి, పాతాళంలోంచి, దారిలోంచి వాళ్ళు. ఈయన వెళ్ళి ఆ పాతాళ ద్వారానికి అడ్డంగా పడ్డాడు. చూశాడు ఇంద్రుడు, పోని పడిందేదో బాగానే పడ్డాడు, నువ్వు అలా ఉండరా అని నేనంటే వాడు ఉండడు. ఇప్పుడు పడ్డాడు కనుక పైకి వస్తే నేను రెక్కలు కోసేస్తానని అలాగే కూర్చుంటాడు. వాడు అలా కూర్చుంటే కిందనున్న రాక్షసులు పైకి రారు. బాగానే పడ్డాడని ఊరుకున్నాడు ఇంద్రుడు. చూడనట్టు తెలుసు ఇంద్రుడికి అక్కడ పడ్డాడని ఊరుకున్నాడు. రెక్కలున్నాయని పైకి వస్తాడా? రాడు. రెక్కలున్నాయి, ఉపయోగం లేదు, అలా పడున్నాడంతే. అందుకని ఈయనన్నాడు, ఇవాళ రెక్కలు ఉండి కూడా నువ్వు దాచుకున్నావా, అంతకన్నా పెద్ద ప్రమాదం వస్తుంది అని నోటితో అనకుండా కర్తవ్యం అమృతం కార్యం సతామన్యము దీరయ్యే మహానుభావుడు ఎడుతున్నాడు పైన. అలాంటప్పుడు నీ రెక్కలు దాచుకోకు, లే పైకి లేచి ఆతిథ్యమి. తిర్యగూర్త మదశ్చైవ శక్తిస్తే శైలవర్ధితం. నీకు పైకి లేవగలవు, అడ్డంగానూ పెరగలవు, నీకు ఆ శక్తి ఉంది. అందుకని ఒక్కసారి పైకి లేచి ఆయనకు ఆతిథ్యం ఇమ్మన్నారు. అనేటప్పటికీ ఆ పర్వత శిఖరములు పైకి వచ్చాయట. ఎలా వచ్చాయట? ఆ వచ్చినటువంటి శిఖరములు గొప్పతనం ఏమిటంటే అన్ని బంగారు శిఖరములతో పైకి వచ్చాయి. సుందరకాండలో ఎంత గొప్ప మాట అన్నారంటే, దర్శయామాస శృంగాణి సాగరేడి నియోజిత అని, ఆ బంగారు శిఖరముల యొక్క పసుపు రంగు ఆకాశం మీద పడి ఆకాశం అంతా పసుపు రంగు అయిపోయింది. అంత మేలిమి బంగారు శిఖరాలు పైకొచ్చాయి. పైకొస్తే వాటికి సకిందర మహోరగైహి పెద్ద పెద్ద పావులు చుట్టుకుని ఉన్నాయి. ఈ పర్వత శిఖరాలని స్వామి హనుమ చూశారు. వానరము ఆ పర్వతాలని చూడగానే ఏమనుకోవాలి, అబ్బాయి ఎంత పెద్ద పెద్ద పర్వతాలో, ఎంతంత చెట్లో, ఎంతంత కొండలోనో ఒకసారి దిగాలి అక్కడికి. అందున మామూలు పర్వతమా, బంగారు పర్వతం, ఎంత బాగుందో ఈ పర్వతం అని ఒకసారి దాని మీద దిగాలి. ఆయన అనుకున్నారట, మధ్యే లవణతోయస్ విఘ్నోయమితి నిశ్చిత, ఉప్పు సముద్రంలోంచి బంగారు పర్వతం బయటికి వచ్చిందా, ఖచ్చితంగా ఇది నాకు విఘ్నం అనుకున్నారట అనుకుని ఒక్కసారి తన వక్షస్థలంతో కొట్టారట పర్వత శిఖరాల్ని. కొట్టేసరికి విచూర్ణములై కింద పడిపోయాడు. పిండై కింద పడిపోతే అప్పుడు మైనాకుడు మనుష్యాకారాన్ని ధరించాడు. ధరించి పైకొచ్చి అంతరిక్ష స్థిత శ్రీమాన్ శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. ఆ పైకొచ్చి లేచి నిలబడి హనుమకి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి, స్వామి హనుమా అతిథి కిలపూర్హ పూజార్హ ప్రకృతోపి విజానత. సామాన్యమైనటువంటి వ్యక్తి ఇంటికొస్తేనే అతిథి పూజ చేసి సత్కరిస్తాం. నువ్వు మహానుభావుడివి, యోగి పుంగవుడివి, స్వార్థం లేనివాడివి, నీకోసం కాక రామకార్యం కోసం ఆకాశ మార్గంలో వెడుతున్నవాడివి. నీ వంటి వాడికి ఆతిథ్యం ఇవ్వకపోతే నా జన్మకి సార్థకత ఏమిటి? అందుకని నిపత్యం అమశృంగేషు విశ్రమస్వ యథాసుఖం. ఒక్కసారి నా పర్వత శిఖరముల మీద కూర్చో, విశ్రాంతి తీసుకో, ఒక్క పండు తిను, తిని బయలుదేరి వెళ్ళిపో అని కృతేచ ప్రతికర్తవ్యం దేశ ధర్మ సనాతన సోయంత ప్రతికారార్థి తత్వ సమానమర్హసి. ఉపకారం చేసిన వాడికి తిరిగి ఉపకారం చెయ్యడం అనేటటువంటిది సంప్రదాయం. నీ తండ్రి వాయుదేవుడు నన్ను తీసుకొచ్చి ఈ సముద్రంలో పడేసి నా రెక్కలు కాపాడాడు. ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి కొడుక్కి భేదం ఉండదు. అందుకని నీకు నేను ఉపకారం చెయ్యొద్దు, అందుకని ఒక్కసారి నా పర్వత శిఖరముల మీద దిగన్నారట. అంటే స్వామి హనుమన్నారట, ప్రీతోస్మి కృతమాతిథ్యం అన్యురే శోపనీయతాం, తరతే కార్యకాలోమే అహస్యా ప్రతివర్తతే, ప్రతిజ్ఞాచ మయా దత్తా నస్తాతవ్యమిహాంతరే. ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. ప్రీతోస్మి కృతమాతిథ్యం, నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్టే నేను పుచ్చుకున్నట్టే, నేను చాలా సంతోషించాను అయినాక. కానీ ప్రతిజ్ఞాచ మయా దత్త, నేను ప్రతిజ్ఞ చేశాను. ఏమని ప్రతిజ్ఞ చేశాను? యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేత్తత్వ గమిష్యామి లంకాం రావణ పాలితాం అని ప్రతిజ్ఞ చేశాను. రామచంద్రమూర్తి యొక్క కోదండమునందు సంధింపబడి విడిచిపెట్టబడినటువంటి బాణము వెళ్ళినట్టు పెడతానని చెప్పాను. రాముడు ఒకసారి విడిచిపెట్టినటువంటి బాణం వెడుతూ వెడుతూ మధ్యలో ఎక్కడైనా ఆగి విశ్రాంతి తీసుకుని మళ్ళీ వెడుతుందా? వెళ్ళదు. మరి నేను రామబాణంలా వెడతానని ప్రతిజ్ఞ చేసిన వాడిని మధ్యలో ఆగడం ఏమిటి? అందుచేత ఆగను. ప్రీతోస్మి కృతమాతిథ్యం, కానీ నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే నేను పుచ్చుకున్నట్టే. అంజురేషోపనీయతాం, త్వరతే కార్యకాలోమీ హస్యాప్యతివర్తతే, వేళ మించిపోతోంది, నేను తొందరగా వెళ్ళాలి, అందుకుని నిర్బంధించకు అని నువ్వు ఇచ్చినట్టే నేను పుచ్చుకున్నట్టే అని ఒక్కసారి ఇలా చెయ్యేశారట. చెయ్యేసి ఆ పర్వత శిఖరములను ముట్టుకుని వెళ్ళిపోయారట మహానుభావుడు. మాట్లాడడం ఎలా మాట్లాడాలో నేర్పుతుందండి హనుమ పాదములు పట్టుకుని ఉపాసన చేస్తే. ఎందుచేత అంటే ఒక్కొక్కడికి ఏ సమయంలో మాట్లాడాలో తెలియదు. చాలా ముఖ్యమైనటువంటి మాట చెప్పడానికి వచ్చి అరగంట మాట్లాడి అవతలవాడిలో సహనం నశించిపోయాక చెప్తాడు. చెప్పడం వల్ల ఈ 29 నిమిషాల ఉపోద్ఘాతం చేతే 30వ మాట అందం చచ్చిపోతుంది. అసలు ఎక్కడ ఎంత మాట్లాడాలో ఎలా మాట్లాడాలో హనుమ పాదములు పట్టుకుంటే వస్తుంది ఆ వాక్కుకి శక్తి. అందుచేత ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. అవతలవాడి మనస్సు నొచ్చుకోకూడదు. ఆతిథ్యం ఇద్దామని వచ్చినటువంటి వాడు బాధపడకూడదు. నువ్వు ఇచ్చినట్టే నేను పుచ్చుకున్నట్టే, చాలా తృప్తి పొందాను. ఇలా చెయ్యడమో ఏదో చేస్తే అమ్మయ్య ఆయన ముట్టుకున్నారు సంతోషం. అందులో ఒక్కసారి చెయ్యేసి స్పృశించారు, బయలుదేరి వెళ్ళిపోయారు. గభాల ఇంద్రుడు వచ్చాడు. ఏమనుకోవాలి? మైనాకుడు నేరకపోయి బయటికి వచ్చానరా, వచ్చేసాడరా ఇంద్రుడు అనుకోవాలి. ఆయన వచ్చన్నట్ట, హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోస్మితే భృశం అభయంతే ప్రయచ్చామి తిష్ట సౌమ్య యథాసుఖం అన్నట్టు. బయటికొస్తే నే రెక్కలు తరిగేస్తానేమోనన్న భయం చేత ఇన్ని సంవత్సరములు దాక్కున్న నువ్వు రామకార్యం మీద వెడుతున్నటువంటి హనుమకి ఆతిథ్యం ఇవ్వడం కోసం ఇవాళ బయటికి వచ్చావు. అటువంటి కార్యం మీద వెడుతున్నవాడి కోసమని బయటికి వచ్చావు కనుక నీకు నేను అభయం ఇస్తున్నాను. నీ రెక్కల జోలికి నేను రాను, హాయిగా ఉండని. రామకార్యం మీద వెడుతున్న వాడికి మాట సాయం చేసినంత మాత్రం చేత సంపాతికి కాలిపోయిన రెక్కలొచ్చాయి. రామకార్యం మీద వెడుతున్నటువంటి వాడికి ఆతిథ్యం ఇవ్వకపోయినా ఇస్తానన్నంత మాత్రం చేత ఉన్న రెక్కలు నిలబడ్డాయి. ఇది రామ కథకి, రామ కార్యానికి, రామనామానికి ఉన్న బలం. ఇది చెప్పడం మహర్షి యొక్క మహర్షి సంకేతించడం. ఇందులో మైనాక పర్వత శిఖరములు పైకొచ్చాయంటారు. మైనాకుడంతా బంగారం. బంగారు శిఖరములు పైకి రావడం అంటే ఇక్కడ దృష్టిని ప్రదర్శించారు అన్నారు హనుమ. దృష్టిని ప్రదర్శించడం అంటే మైనాక పర్వతము పైకి రావడం అంటే లోభమును గెలుచుట అన్నారు. ఎంతటి మహానుభావుడు అవనివ్వండి, ఐశ్వర్యమునకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు దాని వెంట పరిగెత్తినన్నాళ్ళు అది దొరికి దొరకనట్టు పరిగెడుతుంది. నీతో నాకు సంబంధం లేదు, నిన్ను నేను విడిచిపెట్టేశాను, నాకేదీ అక్కర్లేదు, నాకు ఈ గోచీ చాలని మీరు వెళ్ళి కూర్చున్నారనుకోండి, అంత ఐశ్వర్యమో అప్పుడు వచ్చేస్తుంది. ఎంతమంది ఐశ్వర్యవంతులు ఉన్నారో అందరూ అక్కడికి వచ్చేస్తారు. వచ్చేసి మేము ఇది చేస్తామనేవాడోడు, మేము అది చేస్తామనేవాడోడు, అందరూ అక్కడే కనపడతారు. ఊళ్ళో ఐశ్వర్యవంతులు అందరినీ చూడాలంటే ఐశ్వర్యం అక్కర్లేదని వదిలేసిన వాడి దగ్గరికి వెళ్ళి నిల్చుంటారు వీళ్ళందరూ. ఇది చిత్రం. వెంట పడితే దొరకదు, వద్దంటే వస్తుంది. కానీ అలా వచ్చింది కదా అని నువ్వు భగవన్ మార్గం మీద వెడుతుండగా మొట్టమొదట వచ్చేటటువంటి సన్మాన సత్కారములకు లొంగి దానికి వశుడవై ఒక్కసారి దిగేవా, ఇహ నీ ప్రయాణం లేదు, అక్కడతో సరి ఆగిపోతుంది. రామకృష్ణ పరమహంస చాలా అందమైన కథ ఒకటి చెప్తుండేవారు. పూర్వకాలంలో కలకత్తా నగరంలో ఒక ముంగిస ఒకటి ఉండేదిట, అదో అమాయకం ముంగిస. ఆ ముంగిస ఒక ఇంట్లో ఒక కిటికీ లాంటి దాని పైన ఉన్నటువంటి ఒక కన్నంలో కాపురం ఉండేది. పాపం హాయిగా చక్క ఎక్కడి నుంచో వచ్చేది, ఆ పైకి ఎక్కేది, ఆ కన్నంలోకి వెళ్ళేది, చక్కగా ఉండేది. పిల్లలు చూశారు, చూసి ఈ ముంగిస అమాయకం ముంగిసలా ఉందని దాని తోకకో తాడు కట్టి తాడు చివర పెద్ద రాయి కట్టారు. కడితే ముంగిస కట్టించుకుంది. కట్టించుకున్న తర్వాత ఆ ముంగిస పాపం అలా గోడెక్కి ఆ కన్నంలోకి వెళ్ళేది. వెళ్ళి పట్టు వదిలేసి అమ్మయ్యా కూర్చుందాం అనుకుని ఇలా పట్టు వదిలేది. తోకకి రాయి ఉంది, గభాలం వెనక్కి వచ్చేసేది. వచ్చేయగానే అయ్యో మళ్ళీ కింద పడిపోయాను అనుకుని మళ్ళీ పైకి ఎక్కింది. మళ్ళీ పైకి ఎక్కి మళ్ళీ కన్నంలోకి వెళ్ళి ఆ బొర్రులో ఇలా కాళ్ళ పట్టు వదిలి మళ్ళీ ఇలా కూర్చునేది. తోకకున్న బరువు ఏం చేస్తుంది, మళ్ళీ లాగేసేది, మళ్ళీ కింద పడిపోయేది. ఒక్కసారి నువ్వు సన్మానమునకు కాని సత్కారమునకు కాని లోబడ్డావా, నీ భగవంతుని యొక్క ఉపాసన అక్కటితో సరి. రామకృష్ణులు నిర్ద్వందంగా చెప్పేవారు. ఒక రూపాయి కాసు తలగడా కింద పెడితే వివేకానందుడు తల్లడిల్లిపోయారు. తెర్రులు ఆ తేళ్ళు జిర్రిలు మీద పాకితే ఎంత కుపితుడైపోతాడో అలా కింద పడి దొర్లేశారు మహానుభావుడు. వివేకానందుడు కిటికీలోంచి చూస్తున్నాడు. వచ్చి అడిగాడు ఏం అలా దొల్లుతున్నారని. నా శరీరానికి ఇంత మంట పుట్టిందంటే ఇక్కడెక్కడో ధనం ఉందన్నారు రామకృష్ణులు. నేనే పెట్టాను రూపాయి కాసు మీ తలగడా కింద అన్నాడు వివేకానందుడు. గురువులు అలా ఉండేవారు. గురువులంటే వారిని చిత్తాపహార గురువులు అనేవారు. అందుకని వారు నోరు విప్పి మాట్లాడితే భక్తుల యొక్క హృదయాల్ని దోచుకునేటటువంటి వారు. రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చుంటే గొప్పల కోసమని ఐశ్వర్యవంతులు వచ్చి, భగవన్ 5,000 లీటర్ల ట్యాంక్ కట్టమా, 1,000 లీటర్ల ట్యాంక్ కట్టమా, 2,000 లీటర్ల ట్యాంక్ అయితే రేపు పొద్దున్న ఆశ్రమానికి ఏదైనా ఉత్సవానికి 2,000 మంది భోజనానికి వచ్చినా బాగుంటుంది అనుకుంటున్నాం, మీరు ఒక్కసారి వచ్చి చూస్తే ఇటు కట్టమా అటు కట్టమా మీరు చెప్తే రేపటి నుంచి పని మొదలెట్టేస్తామంటే అన్నీ విని భగవాన్ అనేవారు. నువ్వు ఏ తొట్టి కట్టక్కర్లేదు, నువ్వు నువ్వుగా ఉండి నువ్వెవరో తెలుసుకుంటే చాలా తొట్లు కట్టినట్టే తప్ప ఎప్పుడైనా అందరూ గిరి ప్రదక్షిణానికి ఎడదాని రమ్మంటే భగవన్ మీరు సిద్ధమేనా అంటే సిద్ధం అవడానికి నాకేముంది, గోచి గుడ్డ పైన తువ్వాలు ఈ చేతి కర్ర ఇవి తప్ప నా అన్నవేం లేవు, నేను సిద్ధమవడానికి నాకంటూ ఏమీ ఉండదు. అందుకే ఆశ్రమంలో భోజనం కూడా భగవాన్కి అని వేరే భోజనం ఉండదు, అందరికీ కలిపి ఒకసారి గంట కొడతారు భోజనానికి రమ్మని. అందరితో పాటు ఆయన వెళ్ళి నిలబడేవారు, అందరితో పాటు లోపలికి వెళ్ళేవారు, అందరితో పాటు కూర్చునేవారు. ఒక లడ్డు ముక్క తీసుకొచ్చి ఎక్కువ విస్తట్లో వేశారా ఒప్పుకునేవారు కాదు. ఇది పరమేశ్వరుడు తింటున్నాడు, అందులోనూ ఉన్నాడు, ఇందులోనూ ఉన్నాడు, వాడు తప్ప వేరొకడు లేడు. అందుకని అంతే, అందరికీ అదే పదార్థం. అందరితో తినేవారు, అందరితో చేకడుక్కునేవారు, అందరితో వెళ్ళిపోయేవారు. ఇది మీ ఆశ్రమం అంటే ఎన్నడూ అంగీకరించేవారు కాదు. నా ఆశ్రమం ఏమిటి, నాకు ఆశ్రమాలు లేవు, నాకున్నది ఇంతే. మహానుభావుడు ఎంత తృప్తి అంటే ఆయనకి ఒక తువ్వాలు ఉండేది పైన వేసుకునే కండువా. విశ్వనాథ సత్యనారాయణ గారు చాలా ఆశ్చర్యకరమైన మాట రాశారు, బాగా చలేస్తే అరుణాచలంలో అది తీసి కంఠానికి చుట్టుకునేవారు, ఆ తువ్వాల్ని చుట్టుకుని పడుకునేవారు. ఇవి పెట్టుకున్నదో గోచి, అది కూడా 10 మంది బాగుండదంటే పెట్టుకున్నారు, లేదా గోచి కూడా లేదు చాలా కాలం. అలా పడుకునేవారు, బండల మీదను రాళ్ల మీద పడుకుని ఉండేవారు మహానుభావుడు. పడుకుని ఉంటే ఒకనాడు ఆ గోచి తీసి దాన్ని జాడించి ఓ చెట్టు తొర్రలో పెట్టి ఎక్కడికో వెళ్ళారు గుడి దగ్గరికి. అసలు రోజు దీన్ని చెట్టు తొర్రలో పెట్టి అందరూ వెళ్ళిపోయాక ఆరేస్తారు ఏమిటి దీని కథా కమామీషు చూడాలని శిష్యులు ఆ తువ్వాలు విప్పారు. విప్పి చూస్తే ఆ గోచీలో గోచి అనబడేటటువంటి దారముల సమూహం కన్నా కన్నాలు ఎక్కువ ఉన్నాయి. ఉంటే వాళ్ళు రమణులు వచ్చాకన్నారు, మీకు కోటీశ్వరులు శిష్యులు ఉన్నారు, ఒక గోచీకి లేదా భగవన్, మీకు ఒక గోచీ కావాలని అడిగితే ఇవ్వరా అంటే రమణులు అన్నారు, ఎవరన్నారు ఆ గోచీకి కన్నాలున్నాయని. దానికి ఇంద్రుడు ఆవహించాడు, సహస్రాక్షుడు. అందుకని ఇవి ఈ కన్నాలు. ఇంద్రుణ్ణి నేను గోచీగా పెట్టుకుంటున్నాను, నాకెంత తృప్తి, మీరు పెట్టుకోగలరా ఇలా అని అడిగేవారు. యుగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. బుట్టతో లడ్డూలు పంపిస్తే లడ్డు తాను తినేవారు కాదు, అందరికీ పంచి గంజి సంకటి తెచ్చి తలుపు చాట్న నించుందో ముసలావిడ. అక్కడికి వెళ్ళి నాకు ఈ లడ్డూలు ఇష్టం లేవవ్వా, సంకటి తెచ్చావా, ఎంత ఇష్టమో నాకు ఈ సంకటి ఇలాగి అని గంజి సంకటి తాను తాగేవారు. ఇది రమణులంటే, ఇది జ్ఞానంటే, ఇది పరమాత్మతత్వాన్ని దర్శనం చేయడం అంటే, ఇది విషయభోగమునకు లొంగకుండా ఉండడం అంటే, ఇది జ్ఞానమునందు సిద్ధి పొందడం అంటే, ఇది తాను బ్రహ్మమునందు నిలబడి 10 మందికి ఆదర్శవంతముగా ఉండడం అంటే, తాను సన్మానమునకు సత్కారమునకు వశ్యుడు కాలేదంటే కాని తనం లొంగడమే. అందుకని అలా లొంగిపోవడం ఎలా ఉంటుందో, బంగారు పర్వత శిఖరముల మీద దిగకుండా అలాగని తిరస్కరించకుండా అహంకారంతో మాట్లాడకుండా స్పృశించి వెళ్ళిపోవడం ఎలాగో, ఎంత కమ్మతనంగా మాట్లాడచ్చో, బ్రహ్మమునందు ఎలా రమించచ్చో, బ్రహ్మదర్శనం చేసేవాడు ఎలా ఉంటాడో నేర్పింది సుందరకాండ. ఇదా సౌందర్యం. ఏది సౌందర్యం? ఈ సౌందర్యం చూపించారు కాబట్టి సుందరకాండ. ఏది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిలో ఉన్న అందం ఏమిటి నాకు చెప్పండి? ఆయన ఏం ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటారా, పౌడర్ రాసుకుంటారా, ఏమిటి రాసుకుంటారు చంద్రశేఖరేంద్ర సరస్వతి సౌందర్యం? మహానుభావుడు ఒక్కనాడు విస్తరి వేసి భోజనం పెడితే వంటవాడు అడిగాడు, ఇవాళ ఈ పప్పు ఏమిట్రా అని అడిగారు. అడిగితే ఫలానా ఆకుకూర పప్పు అండి అన్నాడు, చాలా బాగుంది అన్నాడు. మరునాడు అదే పప్పు వేశాడు వాడు, వేస్తే ఆ పప్పు తిన్నారు, బాగుందా అన్నాడు, తల పంకించారు. మూడవ నాడు అదే పప్పు వేశారు, వేస్తే ఆ పప్పు తిన్నారు. నాలుగవ నాడు మళ్ళీ భోజనం వడ్డిస్తున్నారు. స్వామి అన్నారు, ఇవాళ నేను భోజనం చేయడం లేదు అన్నారు. ఒకరోజైంది, 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, 5 రోజులైంది, వారమైంది, 10 రోజులైంది, భిక్ష చెయ్యట్లేదు. చేయకపోతే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి భిక్ష చేయలేదేమని అడగరు పీఠాధిపతుల్ని. ఆస్థాన పౌరాణికుల్ని పిలిపించారు. పిలిపిస్తే వాళ్ళు వెళ్ళి సంస్కృతంలో అడగాలి, మీరు ఎందుకు భిక్ష చేయట్లేదు స్వామి అని అడిగారు. అడిగితే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అన్నారు, నేను ఎక్కడికైనా వెడితే కంచి పీఠాధిపతులు జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వస్తున్నారని చెప్తారు. నేను ఒక పప్పు యొక్క రుచికి నా నాలుక లొంగి పప్పు బాగుంది అన్నాను. పప్పు బాగుంది అన్న కారణం నా నాలుక వశమైంది ఆ రోజున. ఆ మాట నేను అన్నందుకు వంటవాడు 3 రోజులు నాకు ఆ పప్పు పెట్టాడు. రేపు పొద్దున్న నేను ఎక్కడికైనా యాత్రకెళ్ళినప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి తోటకూర పప్పు ఇష్టమో అని జగత్తంతా వ్యాప్తి చెందుతుంది. జగద్గురువుని పిలిపించుకుని జగద్గురు శంకర భగవత్పాదులు అధిష్ఠించినటువంటి పీఠమునకు పీఠాధిపతినై ఒక పప్పు రుచికి లొంగిపోయిన నాలుకతో ఉన్నవాణ్ణి 100 మందికి సందేశం ఇవ్వనా? అందుకని ఈ నాలుకకి రుచి తెలియకుండా ఉండడానికి 10 రోజులుగా ఆవు పేడతో శుభ్రం చేస్తున్నానన్నారు. ఇది చంద్రశేఖరేంద్రులంటే. ఒక పొరపాటు జరిగితే 1000 మందికి చెప్పుకుని జీవితం ఆ పొరపాటు జరగకుండా చూసుకున్నారు. అందుకని వాళ్ళు మహాత్ములయ్యారు. ఎంత ఐశ్వర్యమున్నా వారికి లెక్కలేదు. ఎప్పుడూ భగవానుడే, ఎప్పుడూ భగవానుడే. ఆవు పాలతో కామాక్షి అమ్మవారికి అభిషేకం చేసి చెన్నై వెళ్ళిపోతే అమ్మవారు కల్లోకి వచ్చింది మహానుభావుడికి, శంకరా అభిషేకం చేసి వెళ్ళిపోయావు, తల అట్టలు కట్టేసింది, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు అభిషేకం చేస్తావు, ఎప్పుడు ప్రతిష్ఠ చేస్తావు అంటే, ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్లో గోడ కట్టేసి తాళాలు తీసేవారు కాదు, గవర్నమెంట్ అనుమతి ఉంటే తప్ప. ప్రత్యేక పర్మిషన్ తీసుకుని రాత్రికి రాత్రి తలుపులు తీసి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కంచి పీఠానికి వచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. అంతటి మహాపురుషులు నడయాడిన భూమి, అటువంటి వారు ఏ ఐశ్వర్యమునకు లొంగుతారు? వారు రామేశ్వరంలో శంకర భగవత్పాదులకి ఆ తర్వాత అష్టాదశ పీఠములకు ప్రతీకగా పీఠం కట్టవలసి వస్తే కోటీశ్వరులు వారి ముందుకు వచ్చి భగవన్ ఈ సొమ్ము తీసుకోండి అని అడిగారు. కాదు కాదు, అది నిర్మించడానికి పేదల పావలాకాశులు నాకు కావాలి అని వెళ్ళిన చోటల్లా జోలె పట్టి ఆ డబ్బుతో అటువంటివి నిర్మాణం చేశారు. అందుకని చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి నడిచే దేవుడని పేరు సంపాదించుకున్నారు. ఇది మహాత్ముల యొక్క నడువడి. అందుచేత అటువంటి వారు వశులు కారు. సన్మానమునకు లొంగకపోవడం అంటే కేవలం నోటి మాట కాదు, మైనాక పర్వతము మీద హనుమ దిగకపోవడం అంటే ఎంత ఇంద్రియ నిగ్రహం ఉన్నవారో చూడండి. మహానుభావుడు దేవీ భాగవతంలో వ్యాసుడు అంటాడు, భ్రమం సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలన్న మనోయావత్ తావత్ సర్వ నిరర్థకం. ఎందుకురా తిరుగుతావు క్షేత్రాలు? ఇన్ని క్షేత్రాలు తిరిగితే ఏమొచ్చిందిరా నీకు? నీ మనస్సును ఎప్పుడైనా నిర్మలంగా ఉంచుకునే ప్రయత్నం చేశావా? లేనిదానికి ఎన్ని తిరిగి నీకు ఉపయోగం ఏమిట్రా? ఇంద్రియాని బలిష్టాని నియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకశ అంటాడు. ఇంద్రియములు లాగేస్తుంటాయి, లోభము లాగేస్తూ ఉంటుంది, అటువంటి దానికి అతీతముగా కేవలము బ్రహ్మము తప్ప నాకొకటి అక్కర్లేదని తిరగగలిగిన వాడెవరున్నాడో వాడు మహాపురుషుడు. ఇంతంత దోమలు వచ్చాయి అరుణాచలంలో ఒకసారి. ఒకసారి ఒక దోమ కాటు వేస్తే అందులోంచి పంపులోంచి రక్తం వచ్చినట్టు కారేది. ఊరు ఊరంతా అరుణాచలం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తిరువన్నామలైలో ఎవ్వరూ లేరు. ఒక పర్వత గుహలో ఉండేవారండి రమణ మహర్షి. రమణ మహర్షి ఎన్నడూ గదుల్లో ఉండలేదు, పర్వత గుహల్లో ఉన్నారు చాలా కాలమైన. గుహలో పడుకుంటున్నటువంటి రమణుల అంతేవాసులు, స్వామి ఇంతంత దోమలు కరిచేస్తున్నాయండి, మనం ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళిపోదామన్నారు అన్నారు. మరునాడు అందరూ పెట్టే ముల్లే సర్దేసుకున్నారు, భగవాన్ మీరు బయలుదేరండి అన్నారు. ఎక్కడికి అన్నారు. అంటే తిరుపతి వెళ్ళిపోదాం అనుకున్నాం కదా, ఇక్కడ దోమలు కరుస్తున్నాయి అనుకున్నాం కదా అన్నారు. దీన్ని కరుస్తున్నాయి అన్నారు. మరి శరీరాన్ని కరుస్తున్నాయి కదా అన్నారు. అదోటి ఉందా అన్నారు. ఇంకా ఆయన్ని ఎవడు తీసుకెళ్ళగలడు? దోమలు కరిచినా, చిరుతపులులు వచ్చినా, ప్లేగు వ్యాధి వచ్చినా, అన్నం తిన్నా, అన్నం తినకపోయినా, చుట్టూ కోతులు వచ్చినా, కాళ్ళ మీద పావులు పాకినా, అదే చిరునవ్వు, అదే బ్రహ్మానందం. తుట్ట తుదన సర్కోమా పుట్టి రక్తం ఇలా కారిపోతూ జలగలతో పట్టించి రక్తం లాగించి జలగల్ని పట్టి పీకితే మాంసం నోట్లో పెట్టుకుని జలగలు ఊడిపోతే వాటి మీద ముగ్గు జల్లితే అవి ఆ నెత్తురు తాగి పడుకుంటే ఓహో వీటికి బ్రాహ్మీ స్థితి వచ్చిందే అని జలగలనని 104 జ్వరంతో శరీరం ఊగిపోతుంటే కళ్ళు ఎర్రబడిపోయి ఒళ్ళంతా పొక్కులొచ్చి కదిలిపోతుంటే భగవన్ మీరు కదిలిపోతున్నారు అంటే దీనికి శివతాండవం వచ్చిందన్నారు. ఇది బ్రహ్మమునందు చిరించడం అంటే, దీని ఎందు అనురక్తి లేకపోవడం అంటే, అదంత తేలికగా వచ్చేదా మైనాకుణ్ణి స్పృశించి వెళ్ళిపోవడం అంటే, దాన్ని దాటలేక ఇన్ని ఉదాహరణలు చెప్పాను. అలాంటి స్థితి రాగలిగితే జీవితంలో అంతకన్నా గొప్పతనం ఏమిటి? సంగము గొప్పతనం కాదు, భేదము గొప్పతనం కాదు, ఒకరిని ధిక్కరించి మాట్లాడడం గొప్పతనం కాదు, ఇలా మృదువుగా మాట్లాడడం గొప్పతనం, ఇలా సత్కారాన్ని తిరస్కరించడం గొప్పతనం, ఇలా బ్రహ్మమునందు నిలబడడం గొప్పతనం. ఇది స్వామి హనుమ చేశారు. ఆయన పాదములు పట్టుకున్నావా నీకు అటువంటి జ్ఞానం ఇస్తారు. అందుకని ప్రీతోస్మి కృతమాతిథ్యం అన్యురే శోపనీయతాం తరతే కార్యకాలోమే హస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాచ మయా దత్తా నస్తాతం వ్యభిహాంతరే అన్నారు. అందుకని ఆ పర్వత శిఖరములను ఒక్కసారి స్పృశించి ముందుకెళ్ళిపోయారు. చూశారు ఆ దేవతలు, యక్షులు, గంధర్వులు అందరూ, అబ్బో ఏమి మహత్కార్యాన్ని చేశారా స్వామి ఇవాళ అని. అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామ తస్యత్వం ముహూర్తం విఘ్నమాచర అన్నారు నాగమాత సురసని పిలిచి. అమ్మా ఈ స్వామి చూడమ్మా ఎలా వెళ్ళిపోతున్నాడో, దేనికి లొంగకుండా ఒక్కసారి నువ్వు వెళ్ళి పెద్ద నోరు తెరిచి విఘ్నం కల్పించమ్మా అన్నారు. లోభానికి లొంగలేదు, భయానికి లొంగుతాడేమో చూద్దామనుకున్నారు. సురస ఎదురొచ్చింది. ఆవిడ నాగమాత, సూర్యుడి కాంతి వంటి కాంతి కలిగినటువంటిది. ఆవిడ ఎదురొచ్చింది. అహం త్వాం భక్షయిష్యామి ప్రవిషేదం అవాననం అని. హనుమా నేను నిన్ను తినేస్తాను అని నా నోట్లో ప్రవేశించు అని. తినేసేది తాను తినేయకుండా తన నోట్లోకి వెళ్ళమంటాం ఏమిటి, అంటే చేత్తో కూడా పట్టుకుని నోట్లో వేసుకోదు ఆవిడ, అందుకని నోట్లో ప్రవేశించు అంది. ఆ మాట వింటే ఇంకొకడైతే ఏమవుతాడు, కొంచెం భయపడాలి. ఏమిటో అక్కడ బంగారం పర్వతాలు అనవసరంగా వదిలేశాను, కూర్చోమంటే కూర్చోలేదు, అక్కడ కాసేపు కూర్చున్నా కూడా వదిలిపోనేమో, ఈవిడ వెళ్ళిపోయేదేమో ఏ పక్కకన్నాను, అనవసరంగా ఈవిడొచ్చింది నా నోట్లో దూరంతో, ఇది ఎక్కడ గొడవరా బాబు అనుకోవాలి. మహర్షి అన్నారు, ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అన్నారు. చాలా సంతోషమైన ముఖంతో ఆయన సమాధానం చెప్పారు. అక్కడ బంగారు పర్వత శిఖరములు వచ్చి కూర్చోమన్నప్పుడు అదే సంతోషం, నా నోట్లో దూరవయ్యా అని సురస వచ్చినప్పుడు అదే సంతోషం. ఈ స్థితిలో ఉండడం బ్రహ్మమునందు ఉండడం. అందుకని ఆ సురసతో ఆయన అన్నారు, అమ్మా నీ నోట్లో ప్రవేశించడానికి నాకేమి ఇబ్బంది లేదమ్మా, నీ నోట్లోకి వచ్చేస్తాను, కానీ అదిగో రామో దాశరథిర్నామా ప్రవిష్టో దండకాననం లక్ష్మణేన సహ భ్రాత వైదేహ్య చపిభార్యయ. రామకథ ఒకటికి 10 మాటలు చెప్తారు సుందరకాండలో. ఎక్కడ ఎంత చెప్పాలో అంతే చెప్తారు హనుమ. అమ్మా దశరథ మహారాజు గారి కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి తన సోదరుడైన లక్ష్మణుడితో భార్య సీతమ్మతో కలిసి అరణ్యములకు వెళ్ళారమ్మా. ఆ సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడం కోసం సుగ్రీవుడు పనుపున బయలుదేరానమ్మా. అథవా మైథిలీం దృష్ట్వా రామంచాక్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతి శృణోమితే. అమ్మ ఒక్కసారి సీతమ్మ జాడ కనిపెట్టి రాముడికి చెప్పొచ్చి నీ నోట్లో దూరిపోతానమ్మా, ఇది సత్యం అమ్మా, నేను అబద్ధం చెప్పట్లేదు, నీ నోట్లోకి వెళ్ళిపోతాను, నన్ను విడిచిపెట్టమ్మా అన్నాడు. అంటే ఆవిడందరి కుదరదయ్యా, ఇది దేవతలు ఇచ్చినటువంటి వరం, అందుకని నా నోట్లోకి నువ్వు వెళ్ళవలసిందే. అయితే అమ్మ నన్ను మింగగలిగినంత నోరు తెరువు అన్నారు. 20, 30, 30, 50, 50, 70, 70ని అకామిడేట్ చేయడానికి 90. ఆవిడ నోరు పెరుగుతోంది, ఈయన రూపం పెరుగుతోంది. ఒక్కసారి చూశారు, ఆ నోటి లోపలికి వెళ్ళారు, బయటికి వచ్చేశారు. ఆవిడేమంది, నా నోట్లో ప్రవేశించందంతే. ప్రవిష్టోస్మితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే గమిష్యే ఎత్ర వైదేహీ సత్యం చాసీ త్వరస్తవా. అమ్మా నీ నోట్లోకి రమ్మన్నావు కదూ, వెళ్ళాను బయటకు వచ్చేశాను, ఇంక నేను వెళ్ళొస్తానమ్మా, సీతమ్మ తల్లి దర్శనం చేసుకొస్తాను అన్నారు. అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుఖం అని, నువ్వు ఇప్పుడే బయలుదేరి వెళ్ళవయా స్వామి హనుమ, సీతారాములను కలిపినటువంటి గొప్ప మహాపురుషుడు అనేటటువంటి కీర్తిని నువ్వు గడించదవుగాక అని సురస ఆశీర్వచనం చేసింది. అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుఖం సమాన ఈశ్వ వైదేహీం రఘవే నమహాత్మన, సీతారాములను కలిపిన వాడవన్న కీర్తి నీకు దక్కుతుంది. ఏమిటి ఆయన ఏమని పెట్టి చెప్పారు అమ్మవారికి, అమ్మా ప్రవిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే అన్నారు. ఎవరా దాక్షాయణి? ఆ దాక్షాయణి అమ్మవారు. అమ్మవారికి అక్కడ లంకలో ఉన్న అమ్మవారికి తేడా లేదు. అమ్మవారు బుద్ధిబలం ఎంతో ఉంటే తప్ప రేపు పొద్దున్న 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకెళ్ళి కాంచనలంకలో ప్రవేశించి రాక్షసుల్ని ఎదిరించి శోధించి సీతమ్మ దర్శనం చేసి రావణాసురుడి ఎదురు నిలబడి తన మాటల చేత భయాన్ని కల్పించి రావణాసురుడు మానసికంగా చచ్చిపోయేటట్టు చెయ్యగలిగినంత బుద్ధిబలం కావాలి. దానికి పదును పెట్టింది అమ్మవారు దాక్షాయణి రూపంలో వచ్చి. అందుకని దాక్షాయణి నమోస్తుతి అన్నారు అని ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ ఊర్ధమూల మధశ్చైవ వీక్షమాణస్తకపిహి దదృశేష మహత్తత్వ బుద్ధితం లవణాంభసి తద్దృష్ట్వా చింతయామాస మారుతిం వికృతానం కపి రాజేన కథితం సత్వం అద్భుత దర్శనం. అక్కడ సింహిక కనపడింది. ఆ సింహిక దానికి నీడ పట్టి లాగేసేటటువంటి అలవాటు ఉంది. పైన స్వామి వెళ్ళిపోతున్నారు, అది చూసింది. చూసి ఓహో ఎంత అదృష్టం రా, ప్లవంతు తం దృష్ట్వా సింహికా నామరాక్షసి మనసా చింతయామాస ప్రవృద్ధ కామరూపిణి. ఇన్నాళ్ళకి నాకు తగిన ఆహారం దొరికిందిరా, ఎంత పెద్ద ప్రాణి విడుతోంది ఆకాశంలో, దీన్ని పట్టుకు తింటానండి అని గట్టిగా నీడ పట్టుకుంది. పట్టుకునేసరికి సముద్రంలో విడుతున్నటువంటి ఓడ అల్లల్లాడినట్టు స్వామి యొక్క గమనంలో తేడా వచ్చింది. ఓహో నన్ను ఎవరో ప్రతిబంధకమైనటువంటిది వచ్చిందనుకున్నారు, జ్ఞాపకానికి వచ్చింది. పైకి కిందకి చూశారు, సుగ్రీవుడు చెప్పాడు దక్షిణ దిక్కునకు వెళ్ళేటప్పుడు లవణ సముద్రంలో వెడుతూ ఉండగా నీడ పట్టి ఆపగలిగినటువంటి ఒక మహాసత్వం ఉన్నది అని చెప్పాడు, బహుశ రాక్షసి పట్టుకున్నది అనుకున్నారు అని చూశారు కిందకి. అది పై పైకి నోరు తెరిచి వస్తోంది హనుమని మింగడానికి. వెంటనే పెద్ద స్వరూపాన్ని పెంచేశారు. వక్త్రం ప్రసారయామాస పాతాళాంతర సన్నిభం అని ఆ సింహక కూడా పెద్ద నోరు తెరిచింది. తెరవగానే స్వామి చూసి ససించప్యాత్మకాయం బభూవ అంగుష్టమాత్రక బటన వేలంత వారైపోయారు. అయిపోయి ఆ సింహిక కడుపులోకి వెళ్ళారు. వెళ్ళి ఆవిడ మర్మావయవములను తన గోళ్ల చేత తుంచేశారు. తుంచేసి మళ్ళీ బయటికి వచ్చారు. గిలగిల కొట్టుకుంది, మరణించింది, సముద్రం మీద ఆవిడ శరీరం తేలిపోయింది. ఇక్కడ స్త్రీయే, అక్కడ స్త్రీయే. ఇందాక వచ్చినది సురస, ఇప్పుడొచ్చినది సింహిక. సురసని చంపరు, నమస్కరిస్తారు. సింహికని భంజిస్తారు. ఈ సురసని చంపినప్పుడు మతి అంటారు, సురసని మన్నిస్తే మతి అంటారు, సింహికని భంజిస్తే దాక్షియము అంటారు. ఈ 4 ఎక్కడున్నాయో అక్కడ మంగళము అంటారు, విజయము అంటారు. ఏమిటి దీనిలో ఉన్న గొప్పతనం అంటే ఇందులో మనస్సుని త్రిప్పుటను నేర్పారు అన్నారు. ఇది సౌందర్యం. సౌందర్యం అంటే సుందరకాండలో బాహ్య సౌందర్యం కాదు, అంతఃసౌందర్యాన్ని నేర్పింది. ఏమిటో తెలుసా అండి అంతఃసౌందర్యం? నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను చేస్తున్నానని 1000 మాటలు తన నోటితో చెప్పుకుంటున్నటువంటి వాడు చిట్ట చివరికి తను చేసినటువంటి పుణ్యం ఏమి చేయనటువంటి బ్యాలెన్స్కి తీసుకొచ్చేస్తాడు. ఎందుకంటే ఒక్కసారి తిరుపతి వెళ్ళి కనపడ్డ ప్రతివాణ్ణి పిలిచి, ఎప్పుడైనా వెళ్ళావా తిరుపతి, మొన్న తిరుపతి వెళ్ళొచ్చాను, మూడు మాటలు దర్శనం చేశాను అంటున్నాడు అనుకోండి, ఇలా అన్నప్పుడల్లా అందులోంచి మైనస్ చేస్తారు. నువ్వు చేసావు కదా, నువ్వు చేసావు కదా, లేదా నువ్వు కదా చేసిన వాడివి అని ఓ పుణ్యం తీసుకొచ్చి వాడి ఖాతాలో పారేస్తారు. ఆ పుణ్యానికి పాపానికి తేడా ఏముండదు. పుణ్య ఫలితాన్నైనా పాప ఫలితాన్నైనా మనస్సు అనుభవిస్తుంది. ఎందుచేత పుణ్య ఫలితమున్నటువంటి వాణ్ణి బంగారు గొలుసులతో కట్టినట్టు, పాప ఫలితమున్న వాణ్ణి ఇనుప గొలుసులతో కట్టినట్టు. బంగారు గొలుసుల చేత కట్టబడిన వాడు ఇనుప గొలుసుల చేత కట్టబడిన వాణ్ణి చూసి, ఓరి విర్రాడా నిన్ను ఇనుప గొలుసులతో కట్టేశారా అన్నాడు అనుకోండి, ఏమిటి వీడి గొప్ప, వీడేమైనా కదులుతాడా, విని కట్టేశారు, కాకపోతే ఇది బంగారు గొలుసు అది ఇనుప గొలుసు. వాడు సంసారమనందు ఉంటాడు, వీడు సంసారమనందు ఉంటాడు. వాడు ఏసీ రూమ్లో పడుకుంటాడు కానీ అసలు నిజమునకు వాడికే బెంగెక్కువ. కరెంటు పోయిందా వాడు పడ్డ బాధ ఎవ్వడూ పడడం, వీడే ఒక రకంగా క్షేమం. ఎందుచేత వీడికి చెట్టు కింద పడక అలవాటు, దొంగొస్తాడన్న బెంగాలేదు, హాయిగా పడుకుంటాడు. ఆఖరికి వీధిలో తిరిగే కుక్కలు కూడా వీడి దగ్గరికి వస్తే మురుగుతాయి. ఇంట్లోకి గోడ దూకి వెళ్ళిపోతే మా డ్యూటీ కాదని ఊరుకుంటాయి. కొంచెం చీకటి చీకటి పడుతుండగా రోడ్డు పక్కన ఉన్నటువంటి పాకలకి దగ్గరగా మీరు నడవండి, అప్పటిదాకా పడుకున్న కుక్క భౌ అంటుంది, ఆ పాకకది కాపలా కాస్తుంది. పరమేశ్వరుడు వాడికి అంత రక్షణ కల్పించి ఏర్పాటు చేస్తాడు. వీడు పెంచుకున్న కుక్క నిద్రపోతుంది ఆ సమయానికి. అందుకని నేను చేశాను నేను చేశాను నేను చేశానని ఎంత చేసినా తాను చేస్తూ ఉంటాడు, ఫలితం పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, అది అనుభవించడానికి మళ్ళీ వస్తూ ఉండాలి, మళ్ళీ వస్తూ ఉండాలి, మళ్ళీ వస్తూ ఉండాలి. చిన్న మార్పు అంతే, అందులో పెద్ద తేడా ఏముండదు, మాట మారుతుంది అంతే. నేను చేశాను అనడు, పరమేశ్వరుడు నా యందు అనుగ్రహించి నన్ను తిరుమల తీసుకెళ్ళాడండి అంటాడు. స్వామి నన్ను అనుగ్రహించి మూడు మార్లు దర్శనమిచ్చాడండి, నాతో అష్టదళపాద పద్మారాధన సేవ చేయించుకున్నాడు, 1973లో ఓసారి స్వామి నాతో కళ్యాణం చేయించుకున్నాడు, ఇప్పటికి ఒక 8 మాటలు నాతో సుందరకాండ చెప్పించాడు అంటాడు. ఇప్పుడు కర్తృత్వం ఎవరి మీద పడింది, వాడి మీద పడింది. ఇప్పుడు తనకే ఉంది, తనకేం లేదు. మాట మార్పు, ఈ మాట మార్పు పైకి చెప్పేస్తే కుదురుతుందా అండి, లోపల లేనిది పైకి రాదు. లోపల ఏ భావం ఉందో అదే మాట రూపంలో వస్తుంటుంది. మాట మారిందంటే మనసు మారింది. దీని కొరకు సహస్రనామార్చన, లేకపోతే 1000 నామాలు ఎందుకండి, పోనీ 1000 నామాలు చెప్పేస్తే విశ్వం విష్ణుపషత్కారో భూత భవ్య భవత్ప్రభు అని మొదలుపెట్టి చిట్టజవర మనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చరందకి అని చెప్పేస్తే శ్రీ మహావిష్ణువు యొక్క 1000 నామములు నాకు పూర్తిగా తెలిసిపోయాయి, నాకన్నా అధికారి ప్రపంచంలో లేడు అని మీరంటే నీ అంత వెర్రివాడు లేడు అంటారు. ఎందుకంటే సహస్రమంటే అనంతము, అనంతమైన నామములు నువ్వు చెప్పలేవని ఓ 1000 తీసి నీ చేతికి ఇచ్చాం, అవి చదివి నాకన్నీ వచ్చంటావేంటి, నీకేం రాదంటారు వెంటనే. అందుకని మరి ఎందుకవి అంటే వాటికి చివర నమః పెడతారు, ముందు ఓం పెడతారు, అందుకు మీకు ఇచ్చింది. వాటిని పెట్టి ఏం చేస్తారు, ఓ పువ్వు తీయడం, ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికా జనమ, ఓం ఊర్ధ్వా జనమ, ఓం ఊర్ధ్వలింగా జనమ, ఓం హిరణ్యా జనమ, ఓం హిరణ్యలింగా జనమ. ఎందుకని మాటలు నమః 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 అంటును, అంటే అకార ఉకారమకారముల చేత మీకు పరమాత్మకి ఉండేటటువంటి సంబంధమును చెప్పి, అజాయమానో బహుధా విజాయితే అని శృతి చేత పొగడబడినటువంటి పరమాత్మ పాంచభౌతికమైనటువంటి శరీరములో ప్రవేశించవలసినటువంటి అగత్యము లేనివాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగేని తన చేసినటువంటి ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడం కోసమని ఈ కన్నులతో చూడడానికి వీలైనటువంటి స్థితిలో పాంచభౌతికమైనటువంటి శరీరంతో ఈ కన్నులతో చూడడానికి వీలుగా కదలాడితే, వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్ యదాస్తే అని పిలిచామంది పురుష సూక్తంలో 16 మంత్రం. అటువంటి పరమాత్మని నువ్వు నీ స్వరూపాన్ని అనుసంధానం చేస్తూ, స్వామి ఇది నాది కాదు నాది కాదు నాది కాదు నాది కాదు ఇదంతా నీది 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 అని నీలో ఉన్న అహంకారాన్ని పరిమార్చుకోవడం కోసం రోజు కనీసం సమయం లేకపోతే 108 మాటలైనా ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని, ఇదేది నాది కాదు, ఇది నేను కాదు, ఇల్లు నేను కాదు, ఐశ్వర్యం నేను కాదు, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ నేను కాదు, ఆ పిల్లలు నేను కాదు, వాళ్ళలో ఉన్న మేధస్సు నేను కాదు, వాడికి వచ్చిన ఆర్ఈసీ సీటు నేను కాదు, ఇవన్నీ ఎవరు? సుమేధ మేధజో ధన్య సచ్చమేధ ధరాధర. నా కొడుకులో మేధస్సు నువ్వయ్యావు, నాలో ఉన్నటువంటి బలం నువ్వయ్యావు, నా ఐశ్వర్యం నువ్వయ్యావు, నా భార్యాస్వరూపంలో నాకు యశస్సుని ఇచ్చినవాడివి నువ్వయ్యావు, నా పిల్లల్ని నువ్విచ్చావు అని ఈ పేర్లతో చెప్తూ నమః 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 నమః, నేను కాదు నేను కాదు నేను కాదు నేను కాదు నాది కాదు నాది కాదంటూ లంపటాన్ని విడిపించుకుంటే, అయ్యో నాది కాదు నాది కాదని ఇంత కొట్టుకుపోతున్నాడు వీడని, కాదు కాదన్నవాడిని ఆయన వచ్చి కౌగులించుకుంటాడు. దీనికోసమని అన్ని మాటలు నమః, ఇన్ని మాటలు నమః పూజలో చెప్పి మన సక్కడ నిలబడక బయటికి వచ్చినప్పుడల్లా నేను చేశాను నేను చేశాను నేను చేశానని ఇచ్చింది రూపాయి, మైకులో 1000 మాటలు ప్రతిజ్ఞ, పెద్ద పెద్ద కటౌట్లు, దానికింత బోర్డు. ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏమవుతుంది దానివల్ల ఫలితం? ఇదంతా నేను చేస్తున్నాను నేను చేస్తున్నానని నువ్వు చేసుకుంటే ఆఖరికి ఆ ఫలితము నీ ఖాతాలో వచ్చి పడిపోతుంది. పడిపోతే ఏమవుతుంది? దాన్ని నువ్వు అనుభవించవలసి వస్తుంది. అందుకని నమః నమః నమః, నాది కాదు నాది కాదు నాది కాదు అని విడిచిపెట్టడమే సురసలోకి వెళ్ళి బయటికి వచ్చాడు. చెయ్యకూడదా మంచి పని? చెయ్యాలి. విహిత కర్మాచరణము చెయ్యకూడదా? చెయ్యాలి. సంధ్యావందనం చేయకూడదా? చేసి తీరాలి. రోజు అభిషేకం చేయకూడదా? చేసి తీరాలి. అర్చన చెయ్యకూడదా? చేసి తీరాలి. చిట్ట చివరి ఏమనాలి? అనే అనే అనయాధ్యానామాహనాది షోడశోపచార పూజ్యాచ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ ఉమామహేశ్వరవర బ్రహ్మార్పణమస్తు. ఉమామహేశ్వరవర బ్రహ్మార్పణమస్తనపతే వచ్చిన నష్టమేం లేదు. మీరు లక్ష్మీనారాయణులుగా కొలవండి, నామంతో రూపంతో ఏముంది, ఉన్నది పరమాత్మతత్వం. అక్కడే చెప్పేస్తున్నారు మంత్రపుష్పంలో, నీవారసూకవత్వం వీపీతాభాస్వత్యనూపమా అని. నీవారసూకం అంటే వడ్డుగింజతో గీరుకుంటే ఎంత మొన గీరుకుంటోందో అంత రూపంలో పరమాత్మ ఇక్కడ ప్రకాశిస్తున్నాడు. ఆయనకు అసలు రూపం ఉందా? ఆయనకి రూపం లేదు. నువ్వు ఎలా పిలిస్తే అలా పలుకుతున్నాడు అంతే ఆయన. నువ్వు లలితా సహస్రం పేరు పెట్టి స్త్రీనామంతో పిలిచినా పలుకుతున్నాడు, నువ్వు శ్రీ మహావిష్ణువుగా పిలిచినా పలుకుతున్నాడు, నువ్వు శివుడని పిలిచినా పలుకుతున్నాడు. ఆయనకంటూ ఒక రూపం లేదు. నువ్వు ఎలా పిలిస్తే అలా పలకడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా కొడుకే నేను షణ్ముఖ అంటాను, నా భార్య ఒరే బుజ్జి అంటుంది, వాళ్ళ తాతగారు ఒరే తాత అంటారు, వాళ్ళ అమ్మమ్మ గారు ఒరే నాన్న అంటారు, వాళ్ళ నాన్నమ్మ గారు ఒరే కన్నా అంటారు. ఎంతమంది ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా ఓయ్ అనేవాడు మాత్రం ఒకడే. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణెంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్ తస్మై నమ పరేషాయ బ్రహ్మణే నంతశక్తయే అరూపజోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సాంజాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధిత కర్మాణో హృదయోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతో స్పృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాన్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అని వ్యాసుడంటే మహానుభావుడు పోతన గారు అనువాదం చేస్తూ అన్నారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరుడే శరణంబు వేడిదన్. నువ్వే పేరు పెట్టి పిలు. రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామ కామాయ కామేశ్వరో వై శ్రవణౌ తధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఏ పేరు పెట్టి పిలిచినా ఆయన పలకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఆర్తితో నువ్వు పిలిస్తే ఆయనకి నామంతో రూపంతో ఆయనకి సంబంధమే లేదు యథార్థమనకు. అది దేనికి? నిన్ను పైకెత్తడానికి ఉపాసనా మార్గము అంతే అంతవరకు. ఆ తర్వాత దానితో సంబంధమేం లేదు. కర్ర పట్టుకుని గోడ దాటేటటువంటి వాడు పరుగు పరుగున వచ్చి కర్రని భూమికి తాటించి శరీరాన్ని పైకి లేపి గోడ దాటి అవతల పడిపోయేటప్పుడు ఓ కర్ర ఇంత పరిగెత్తుకొచ్చాను దా నాతోటి అని చెప్పి ఆ కర్రని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే గోడ యువతలు పడిపోతాడు. కర్ర విడిచిపెట్టి అటు పడిపోతాడు. నామరూపాత్మకమైనటువంటి ఉపాసనతో ప్రారంభము చేసినటువంటి నాడు నామరూపాతీతమైనటువంటి స్థితికి చేరుకుంటాడు. పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ. ఇది వేదాంత డిండిమహ అంటారు శంకరాచార్యులు వారు వేదాంత డిండిమంలో. అందుచేత అదిగోళ నమః నమః నమః, నేను కాదు నేను కాదు నాది కాదు నాది కాదని నిస్సంగంగా భక్తి పురస్సరంగా వినయ పురస్సరంగా నాది కాదని విహిత కర్మాచరణము ఎవరు చేస్తారో అలా చేయగలిగినటువంటి ప్రజ్ఞని నిరూపించడం సురసలో ప్రవేశించడం. అలా ప్రవేశించడానికి ఆహార నియమం అత్యంత ప్రధానం. ఎందుకని? తిన్న దాంట్లో ఆరో వంతు మనస్సు. పెద్ద శత్రుత్వం దేనికో తెలిసా అండి, అసలు దీనికి దీనికి. ఎందుకని, ఇది ఒకటే అడుగుతుంది, ఆకలిస్తుందో లోపల ఏదన్నా వెయ్యి అంటుంది. మీరు కొబ్బరి పంచదార పెట్టండి, ఛే అవతలమా కొబ్బరి పంచదార పెట్టావు అని కడుపులోంచి ధమ్మన అవతలకి ఏం విసిరేది, అది తీసుకుంటుంది. రెండు బెల్లం ముక్కలు పెట్టండి, అది తీసుకుంటుంది. ఉప్పు లేని వంకాయ కూర పెట్టండి, అది తీసుకుంటుంది, ఏమందం. కానీ ఒక్కసారి ఇలా తన మీద చిరుక్కు అనిపించి లోపలికి పంపించే నాలుకుందేవుడు ద్వారపాలకుడు అంతే, వాడికి మాత్రం ఎంత అహంకారము. కట్టుకున్న భార్య 40 సంవత్సరములు తనను అనువర్తించినటువంటి భార్య ఒక్కరోజు పప్పులో ఉప్పు మరిచిపోతే వాడు చేస్తాడు తాండవం. దీన్ని తృప్తి పరచడం కోసం ఎన్ని కోట్ల రూపాయలు వృధా అయిపోయాయో. అందుకని దీని తృప్తి కోసమని ఎన్నో పదార్థాలు, ఎన్నో చురుక్కులు, ఆవంకాయే ఉల్లికారం, ఆవంకాయే కొత్తిమీర కారం, మామిడికాయ పప్పు, మామిడికాయ ఆవకాయ, మామిడికాయ ఊరగాయ, మళ్ళీ దొరకదేమో అని నిల్వ చేసుకుని ఉప్పు వేసుకుని కారం వేసుకుని ఎవరి కోసం ఇవన్నీ, దీని మీద చురుక్కు కోసం. ఇన్ని తింటే బాధెవరిది, దీన్ని దీంట్లో మంట, మళ్ళీ దీని మీద మజ్జిగ పొయ్యడం, చల్లగా ఉండడం, అక్కడి నుంచి ఎసిడిటీ, టీవీలో అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ మింగడం, అల్లరి, ఎంత బాధ. అందులోంచి ఆరో వంతు మనస్సు వచ్చి నిలబడం అంటే నిలబడుతుందా? నేను సురస అంటే ఒక ఆహారమును తీసుకునేటటువంటి వాడు. అందుకనే నీళ్లు చేతిలో పోసుకుని అమృత మార్గంలో పట్టి సత్యం తర్తేన పరిశించామి అంటాడు. చుట్టూ ఎందుకురా నీళ్లు చల్లడం అంటే ఎవరో ఒక ఆయన కంచంలోకి చీమలెక్కకుండా అన్నట్టు. అందుక అందుకు కాదు, అది చుట్టూ చల్లడం సత్యము రుతమగుగాక అని పగలడుగుతాడు. రాత్రి రుతం త్వా సత్యేన పరిశీంచామి, రుతము సత్యమగుగాక అని అడుగుతాడు. ఆ తిన్నటువంటి ఆహారంలో నీతితో కూడినటువంటి ముద్ద మృగముద్ర పట్టి 5 మాటలు స్వాహాకారంతో లోపలికిస్తాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం, లోపల ఉన్నటువంటి అగ్నిహోత్రములకు హవిస్సును అందిస్తాడు. అప్పుడు ఏమైంది, తను తిన్న ఆహారం యజ్ఞం అయిపోతుంది. అందుకని అలా తానున్నప్పుడు తన శరీరమే దేవాలయమై నిలబడుతోంది. ఇది లేనప్పుడు దీనికి లొంగితే లోపల గడబిడ బయలుదేరుతుంది, ఆరో వంతు మనస్సు కూడా అలాగే తయారవుతుంది. అందుకే భోజనం చేసేటప్పుడు అంత జాగ్రత్తగా చక్కటి వస్త్రం కట్టుకుని భగవన్నామం చెప్పుకుంటూ ఏదో సాత్వికమైనటువంటి విషయాన్ని, భగవత్ శబ్దాన్ని లేదా మౌనంగా ఆహారాన్ని మితంగా కొంత ఖాళీ కడుపులో ఉంచి తిను అనడానికి లోపలది తిరగడానికి చోటు ఉండాలి. వాషింగ్ మిషన్ నిండా బియాండ్ ది కెపాసిటీ బట్టలేసేసి మూత పెట్టేసి ఆ వాషింగ్ మిషన్ని ఏదో 5 నిమిషాల్లో పెట్టేశారనుకోండి, తిరుగుతుంది, కుయ్ కుయ్ అని చప్పుడు చేసేస్తుంది. అది తిరగడానికి చోటేది, అన్ని బట్టలు వేసేస్తే లోపల. అలా సురస అంటే లోపల మనస్సు నిలబడి ఈ శరీరము నిలబడడానికి కావలసినంత సత్వగుణ ప్రధానమైన ఆహారమును అందించి దాని చేత ఆహారమును శరీరమును పరమేశ్వర కైంకర్యమునందు వినియోగించడానికి కావలసినటువంటి రీతిలో లోపల ప్రచోదనము జరగడానికి కావలసినటువంటి మనస్సు ఏర్పడడానికి, ఆనుకూల్యత కలిగించగలిగినటువంటి మనస్సు ఏర్పడడానికి వీలైన ఆహారమును తాను తీసుకుని రసమునకు రుచికి లొంగనటువంటి వాడు సురస లోపలికి వెళ్ళి బయటికి వచ్చినవాడు. విహిత కర్మాచరణము చేసినవాడు సురస లోపలికి వెళ్ళి బయటకు వచ్చినవాడు. ఇది చెప్పడానికి సురస వృత్తాంతం ఇచ్చారు. చిట్ట చివరిది సింహికాభంజనం. సింహికాభంజనం అది నీడ పట్టి లాగుతుంది. అది ఎంత దుర్వృత్తి కలిగినటువంటిది అంటే, అబ్బే ఏం చేస్తుందండి అని ఒకసారి వెళ్ళి అక్కడ నిలబడ్డారా చాలు, దాని నీడలోకి మీరు వెళ్ళారు, దాన్ని వ్యసనము అంటారు. దాని గురించి నేను చెప్పక్కర్లేదు. వాడు ఇలా పట్టుకుని ఆడుకుంటూ ఉంటాడు, వాడు ఎక్కడికో వెడుతూ ఈయనకి ఇస్తాడు, ఇప్పుడే వచ్చేస్తారా 5 నిమిషాలు నువ్వు పట్టుకో అని. పాపం ఇలా పట్టుకున్నాడంటే 5 నిమిషాలు ఆయన చేసిన కర్మ. 5 నెలల తర్వాత ఆయన ఐశ్వర్యము హారతి కర్పూరమై కటిక చీకటిలో ఐశ్వర్యము కలిగిన వారి ఇంటి పక్కన క్రీనీడలో భార్యాపిల్లల్ని పోషించుకోవడానికి ఉత్తరీయాన్ని శిరస్సు కిందకి వేసుకుని చెయ్యి జాపి బిచ్చమెత్తాడు. ఎందుకని, దాన్ని నీడలోకి వెళ్ళినా తినేస్తుంది. అందుకని నీడలోకి కూడా వెళ్లకు, భంజించి తీరాలి. అది ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేదు. ఉండే ఏదో ఒకనాడు నువ్వన్నా ముట్టుకుంటావు, నీ కొడుకన్నా ముట్టుకుంటాడు. చిన్నప్పుడు తెలియక వాడు ముట్టుకున్నా వాడు ఉత్తరోత్తర సాయంకాలాలు ఎప్పుడైనా నీకు అవసరమైతే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవలసి వస్తుంది వాడిని. వాడు ఇక్కడెక్కడ పురాణాల దగ్గర కానీ గుళ్ళల్లో కానీ ఇంట్లో కానీ ఉండడు. సాయంత్రం అయితే వెళ్ళిపోతాడు. అందుకని అటువంటి స్థితి రాకుండా ఉండాలంటే భంజించు, పెద్దలు చేసిన ఉపదేశం, నా సొంత పైత్యం అనుకోకండి మహాప్రభు. అందుకని నిషిద్ధ కర్మాచరణము జోలికి వెళ్ళడానికి వీల్లేదు, అటువంటి వాటి నీడ కూడా నీ మీద పడనివ్వకు, భంజించి తీరు వాటిని వెంటనే, అది ఉండడానికి వీల్లేదు ఇంకంతే ప్రాణముతోటి. అందుకని సింహికా భంజనము చేశారు. ఇది ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము అన్న నాలుగు గుణములు చూపించి తతశలంబస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే, నూరు యోజనముల సముద్రమును దాటి అంటే సంసారమునకు లొంగక బ్రహ్మమునందు చెరించి తానెవరో తెలుసుకుని ఆత్మదర్శనాభిలాషి అయినటువంటి స్వామి హనుమ ఇవాళ త్రికూటాచల పర్వత శిఖరము మీద కూర్చుని స్థూల సూక్ష్మ కారణ శరీరములకు వేరుగా తానుండి తన శరీరమును తాను వేరుగా చూడడం మొదలు పెడతారు. అలా చూడడంలో ఎంత గమ్మత్తుగా మాట్లాడతారో, బయట లంకాపట్టణాన్ని చూపించి మాట్లాడుతుంటారు, బయట లంక ఎలా ఉందో చెప్తుంటారు, ఇక్కడ లోపల ఎలా ఉందో చెప్తుంటారు. అందుకని సౌందర్యం, బయట లంకా సౌందర్యం, ఆంతరమునందు తన సౌందర్యం. ఇంకోటి మొహాన్ని చూస్తూ 2 గంటలు కూర్చోండి అన్నారనుకోండి, ఏమండి ఏం తోచట్లేదు అంటున్నారు కదా, అదిగో మీ తమ్ముడు వచ్చాడు వాడిని చూస్తూ 2 గంటలు కూర్చోండి అన్నారనుకోండి, 10 నిమిషాలు కూర్చుంటారు, 1/2 గంట కూర్చుంటారు, ఏడు వాడిని చూసేది పుట్టినప్పటి నుంచి చూస్తున్నానంటారు. అదే ఎవ్వరూ లేరనుకోండి, ఇంట్లో అద్దం దొరికింది అనుకోండి, రెండేమిటి, ఆవిడ్ని ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకురావాలి, 5 ఇంటికి వెళ్ళి అనుకుంటాడు పాపం, అద్దం దొరికిందా ఆరైపోతుంది మరిచిపోతాడు, ఆవిడే వచ్చేస్తుంది రిక్షాలు ఇంటికి, ఇలా చూసుకుంటాడు ఇలా చూసుకుంటాడు ఇలా చూసుకుంటాడు ఇలా చూసుకుంటాడు, కన్ను చూసుకుంటాడు కనురెప్ప చూసుకుంటాడు, ఎంత సంతోషమో తన్ని తాను చూసుకోవడం అంటే, ఫోటోలు చూసుకుంటాడు ఫోటోల్లో చూసుకుంటాడు వీడియోలో చూసుకుంటాడు, ఆ పాప అప్పకు పాస నొక్కు నేను వచ్చానంటాడు, నా లాల్చీ బాగుంది అని నాకు లాల్చీయే బాగుంది ప్యాంట్ కన్నా అంటాడు, ఇన్ని రకాలుగా చూసుకుంటాడు. సుందరకాండ ఎవరి కథ, ఇంకోటి కథ అయితే కోటేశ్వరరావు చెప్పడం ఎందుకు, మీరు వినడం ఎందుకు, మీకు తెలియదండి హనుమసు నూరుయోజనముల సముద్రాన్ని దాటుతారని, అయ్యో ఇది ఎంత సస్పెన్సో, ఎగిరేట పడిపోతారో దాటుతారో అని తెలియక ఇందులో విన్నవారు ఒక్కళ్ళుంటే చెయ్యొత్తండి, ఎవరికి తెలియని చెప్పండి, అందరికీ తెలుసు, మరి ఎందుకు విన్నారు. మన కథ కనుక సుందరకాండ అక్కడ జరగదు, ఇక్కడ జరుగుతూ ఉంటుంది, కానీ అంత అందంగా అక్కడ కథ పెట్టి ఇక్కడ ఆత్మోద్ధరణం చేస్తుంటారు, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంటారు సుందరకాండను అడ్డుపెట్టి. అందుకని బాహ్యమునందు కథ అందం, ఆంతరమునందు మన్ని మనం సంస్కరించుకోవడం, శ్లోకములలో ఉన్నటువంటి బీజాక్షరముల సంపుటీకరణము చేత శబ్దశక్తి చేత పాపరాశి ధ్వంసం అవడం, విఘ్నములు నశించడం, ఫలప్రాప్తి జరగడం, బాహ్యమునందు సుఖము లభించడం, ఇన్నింటిని ఒక కావ్యమునందు నిబంధించారు. ఇది మహర్షి యొక్క అనుగ్రహం. రేపటి రోజున ఆ మిగిలినటువంటి కథావృత్తాంతాన్ని ప్రారంభం చేస్తాను. అందుకని అందరూ దయాళువులై అందున రేపు శుక్రవారం కనుక వేళపట్టునే వచ్చి నన్ను అనుగ్రహించవలసినదిగా ప్రార్థిస్తూ మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ శివశివ కరుణార్థే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.